नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आञ्जनेयमतिपाटलाननम् आञ्जनेयमतिपाटलाननम् काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनं। అందరూ చెప్పండి, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః। బహువచనం గనక నుమః అన్నాం, మనందరం కూడా ఒక ఆయనకి నమస్కరిస్తున్నాం। ఆయనే మనకి జగద్గురు, శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు। ఇప్పుడు ప్రస్తుతం సచ్చిదానందుడు అనే పేరుతో మైసూరులో కొలువై ఉన్నారు। అటువంటి సద్గురువు కోసం నమస్కారం చేసుకుందాం। ఈ సచ్చిదానంద రూపంలో ఉన్న పరమాత్ముడు ఎటువంటి వాడు? ఈ చరాచర జగత్తంతా పుట్టడానికి, పోషింపబడడానికి, సంహారం చెయ్యబడడానికి మూలకారకుడు। అందుకని విశ్వోత్పత్త్యాది హేతవే, ఈ విశ్వం యొక్క ఉత్పత్తి మొదలైన కార్యక్రమములకు హేతువైన వాడు, కారణభూతుడైనటువంటి వాడి గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక సారాంశం। పూర్వం ఎప్పుడో ఎన్నో పరీక్షలు చేస్తే కానీ దత్తాత్రేయుడు ఎవరికి పడితే వాడికి దర్శనమిచ్చేవాడు కాదు। మన అదృష్టవశాత్తు ఇది కలియుగం అవడం వల్ల ఎక్కువ శ్రమ పడలేము గనుక, పదింటికి రమ్మంటే పదింపవు కానీ రాలేం గనుక, అటువంటి వారి కోసం ఆయన మైసూరులో తొండాన్ని గడ్డంగా మార్చుకొని, బొజ్జనేమో బుద్ధిగా మార్చుకొని, ఇటు గణపతి సచ్చిదానంద రూపంలో, అటు దత్తాత్రేయ రూపంలో ఏకకాలంలో దర్శనమిస్తున్నారు అటువంటి సద్గురువు గురించి మనం భక్తితో నమస్కరించుకుందాం। కలియుగం కదా ఇది, కలియుగంలో మానవులకు విచిత్ర లక్షణాలు ఉంటాయి। ఈ కలియుగంలో ఎలా ఉంటారో మానవులు భాగవతం చెప్పింది, అల్లసోళ్ళు ఎక్కువగా సోమరిపోతులై ఉంటారట। ఈ మధ్యన కుర్రాడు గురువుగారు, ఇవాళ చాలా పొద్దున్నే లేచానండి, పెందలాడి లేచానండి, 10:00 అలా లేచిపోయానండి అన్నాడు। పెందలాడి లేవడం అంటే 10 లేవడం అన్నమాట, కొంచెం ఆలస్యంగా లేచామంటే 12:30 లేవచ్చు। దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, ఒక్కేసారి స్నానం చేయొచ్చు, రోజుకు ఒక్క పూట భోజనం చేయొచ్చు। ఆ మధ్యన వాడు ఎవడో, మాకీ స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు అండి ఉత్తరకాడు, అలా మాసానికి ఒకసారి స్నానం చేయొచ్చు। కాబట్టి ఎక్కువగా కలియుగంలో ప్రొద్దుట లేవడం చాలా కష్టం, ఒకవేళ లేచినా స్నానం సంధ్యావందనం ఇటువంటి వాటిని మర్చిపోయాం। అందుకనే భాగవతంలో అలసాహ అలసులు సోమరిపోతులు అన్నారు। రెండవది మందబుద్ధి బలులు, తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, ఎన్నో కష్టాలు పడి నానాయాత్ర పడి పూర్వకాలంలో పుస్తకం అక్కర్లేకుండా మస్తకమే సమస్తంగా అప్పచెప్పేవారు, ఇప్పుడేం అక్కర్లేదు। ఎవరినైనా పిల్లవాడిని పిలిచి 2 సార్ ఎంత అంటే 2 అండి అని వెంటనే వాడి చేతిలో ఫోన్ ఉంటుంది, పుట్టి పుట్టగానే ఫోన్ కొనిస్తున్నారులేండి, అందుకని వాడు అందులో కొట్టి 2 × 2 = 4 అంటున్నాడు। ఎంత తెలివితేటలో, ఎంత జ్ఞాపక శక్తితో, అక్కడికి వాడి పేరే వాడికి తెలియదు। ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఈ మధ్యన ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఒక ఆయన, మీరు ఎక్కడ ఉంటారంటే అడ్రస్ అండి ఉండండి అన్నాడు, ఎప్పటికీ చెప్పడు, 5 పోయాక ఇదండి మా అడ్రస్ అన్నాడు, చాలా అదృష్టం। వాడి అడ్రస్ కూడా వాడికి తెలియదు, అందుకనే ప్రతివాడి చేతిలో కర్ణపిశాచం ఒకటి ఉంటుంది, ఈ కర్ణపిశాచాన్ని ఎదురుకుండా పెట్టుకుంటే ఆఫ్టర్ 1/4 mile టేక్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తాడు, లేదా రైట్కి వెళ్ళిపోతాడు, ఆఖరికి అదే తినమంటుంది భోజనం కూడా। ఇంకా భవిష్యత్తులో ఇంకేం చేయిస్తుందో తెలియదు అనుకోండి, ప్రస్తుతానికి ఇంతవరకు అన్నీ మర్చిపోయి ఈ యంత్రం మీద ఆధారపడి బతుకుతున్నాడు। వాడి పేరు వాళ్ళకి తెలియదు, వాడి పిల్లల పేరు తెలియదు, నిజంగా చెబుతున్నాను, ఇందులో అసత్యం లేదు, అతిశయోక్తి లేదు। నీ అమ్మాయి పేరు ఏమిటంటే, అందులో ఒకటి ఓహో మా అమ్మాయి పేరు ఇదని చెప్తున్నారు, ఇంకా కొంతవరకు పాపం మన కెనడా వాళ్ళ నయమే, వాళ్ళ పేరు వాళ్ళు గుర్తుంటుంది, ఏమండి మీ పేరేమిటి, అమ్మయ్యా ఆయన పేరు ఆయన గుర్తుంది, కొంత నయం న్యూయార్క్ నుంచి వచ్చారు కనుక, కానీ చాలామంది వాళ్ళ పేరు కూడా తెలియదు. ఇలా అయిపోయారు కాలప్రభావం వల్ల. ఎంత విచిత్రం చూసారు. అందుకని మందబుద్ధి బలుడు అన్నారు. ఇక తరువాత ఇది అల్పతరాయువులు, ఆయువు తక్కువే. ఇప్పుడు పూర్వంలాగా వేల సంవత్సరాలు మాట దేవుడు అరుగు, వందేళ్లు బతికేవాడు కూడా లేడు. చాలా స్వల్పాయువుతో చచ్చిపోతున్నారు. ఉగ్ర రోగ సంకలితులు భయంకర రోగాలతో పీడింపబడతారట. రెండేళ్ళు ఒక రోగంతో పీడింపబడి ఇంట్లోంచి అందరూ కూడా రాలేక ముసుగులు వేసుకుని దొంగల్లా దక్కున్నారా లేదా? ఎప్పటికీ ముసుగులు తీరకపోతున్నాం అంటే అది ఎంత భయపెట్టిందో ఆలోచించండి. ఇలాంటి రోగాలు వస్తాయని వేదవ్యాసుల వారు వేల సంవత్సరాల క్రితం చెప్పారు, భవిష్య పురాణంలో చెప్పారు. రోగ భూయిష్ఠులు అవుతారు కలియుగంలో. కొత్త కొత్త రోగాలు వాళ్లే సృష్టించుకుని నశించిపోతారట. ఎవరూ చంపక్కర్లేదు, తమ రోగం తామే తెచ్చుకుని మరణిస్తారు ఈ కలియుగంలో. మందభాగ్యులు వీళ్ళు, భాగ్యం కూడా తక్కువగానే ఉంటుంది. డబ్బు ఏదో సంపాదిస్తారు తప్ప ఆ డబ్బుతో పాటు జబ్బులు వస్తాయి వాళ్ళు. కాబట్టి ఎవరికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. భాగ్యం అంటే ఏమిటి? వేళకి తినగలిగితే అది భాగ్యం. రోజు అన్నం వండుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? శని ఆదివారాల్లో వండుకున్న దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని నెక్స్ట్ శనివారం నెక్స్ట్ ఆదివారం తినేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఏదో ఇలాంటి పుణ్యాత్ములు రోజు వండుకుంటున్నారట, మూడు పొట్లను అప్పడాలు ఒడియాలతో తింటున్నారేమో. కానీ ఎక్కువ మందికి అసలు వంట అంటే తెలియదు. వాళ్ళు ఎక్కువగా తినేది పెంటే అని ఎప్పుడో వ్యాసుడు చెప్పాడు. వేళకి తినలేకపోవటం, ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా కబుర్లు చెప్పుకోలేకపోవటం, పక్కవాడి అభివృద్ధిని చూసి ఏడవడం, ఆరోగ్యంగా బ్రతకడం, ఇవన్నీ భాగ్యము అని పిలువబడతాయి. ఇవి కలియుగంలో ఉండవు కనుకే మందభాగ్యులు. తక్కువ భాగ్యం కలిగి ఉంటారు, మంచి పనులు చెయ్యరు. ఎవరైనా చేస్తూ ఉంటే వీడి మీద వాడికి, వాడి మీద వీడికి పితూరి చెప్పి నేరాలు చెప్పి ఈ కార్యక్రమం పాడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారట. అందుకే సుకర్మములెవ్యు చేయదాలది కలియుగమందు మానవులు. కలియుగంలో మానవులు మంచి పని చెయ్యరు. ఒకవేళ ఎవడన్నా చేశాడనుకోండి, ఒకడు ఉపన్యాసం ఏర్పాటు చేస్తే రెండో వాడు దాన్ని ఎలా పడకూడదో అని చూస్తాడు. ఒకడు వినేవాడిని ఇంకోటి వచ్చి ఏదో మేసేగాడిదని కూసేగాడి చెడగొట్టినట్టుగా వినడానికి ఎవరన్నా పెడుతుంటే వాడిని బాడు చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇలా కలియుగంలో తయారైపోతారట. కలియుగంలో అన్నిటికంటే భయంకరమైన పాపం పిస్సునత అంటే కొండెములు చెప్పుట, లేనిపోయిన నేరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకోవడం. అవి చెప్పకపోతే బతకలేరట. భర్తృహరి సుభాషితాల్లో పిసునత యద్యస్థికిం పాతకైహి అన్నాడు. అంటే కొండెములు చెప్పడం అనే ఒక లక్షణం ఉంటే వేరే పాపములు చెయ్యక్కర్లేదు. కొండెములు చెప్పడం అంటే ఏమిటనమాట అంటే పాప అబ్బాయి చాలా మంచివాడు అనుకుందాం, కాసి అతని మీద లేనిపోయి చెప్తారనమాట. అతను ఎవరికైనా అన్నదానం చేస్తే, వాడు అన్నదానం కాదండి అది, కిందటి ఏడాది అత్తగారు పంపించిన పులిహార ఇక్కడ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పాడేయలేక ఇతరులకు పెట్టాడంటాడు. పాప ఆయన కష్టపడి ఆయన వాళ్ళ ఆవిడ తెల్లవారుదామన పులిహార చేసి పంచి పెడుతూ ఉంటే ఈ పులిహార మీద కూడా లేనిపోయిన పితూరులు చెప్తారట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోయినవి చెప్తారనమాట. అందులో ఏముండవు, అన్ని అసత్యాలే. భారతదేశంలో నవరంధ్రాలు టీవీ అని ఉంటుందో అండి, అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఎక్కడెక్కడివి లేనివేనివి కల్పించి కల్పించి చెప్పి పాడు చేస్తారు. ఇటువంటి వాళ్లతో కూడిన కలియుగంలో మానవులు ఈ పాపాల నుంచి విముక్తి పొంది సుఖం పొందడానికి, ఆనందం పొందడానికి, అనుకున్న కార్యంలో విజయం పొందడానికి హనుమంతుణ్ణి స్మరించండి అని ఇటు పురాణములు చెప్పే వాల్మీకి మహర్షి రామాయణంలోనూ చెప్పాడు. ఉమా సంహితలో ఇంకా బాగా చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకునే మన స్వామీజీ కార్యసిద్ధి హనుమంతుణ్ణి చాలా చోట్ల ఏర్పాటు చేశారు. కెనడాలో కిందటి సంవత్సరం ఈ స్వామివారు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠింపబడ్డారు. డాలస్లో కార్యసిద్ధి హనుమంతుడి మందిరం ఉన్నది. విజయవాడలో ఇంకా ఎన్నో చోట్ల మరకత హనుమంతుడి ప్రతిష్ఠించారు. హనుమాన్ చాలీసా ఎన్నోసార్లు పారాయణం చేయించారు. చేయించి చేయించి నాయనలారా నిరంతరం హనుమంతుణ్ణి స్మరించండి అన్నారు. హనుమంతుణ్ణి స్మరిస్తే అనుకున్న కార్యక్రమం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణ సీతాదేవి. సీతాదేవి సుందరకాండంలో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అన్నది. నాయన నువ్వేం చేస్తావో ఈ పని చేయటానికి నువ్వే దిక్కు, నువ్వే ప్రమాణం అంటే నువ్వే దిక్కు అని అక్కడ అర్థం. ఈ పని నువ్వే చేయగలవు, నీ ప్రయత్నం చేసి మమ్మల్ని దుఃఖం నుంచి బయటపడి మా దుఃఖం తొలగించు అన్నది. ఇది మనందరం చేయవలసిన ప్రార్థన. సీతాదేవి జీవాత్మలకి ప్రతీక, మనందరం జీవులం. మనకి ప్రతినిధిగా ఆవిడ ఇక్కడికి వచ్చింది. వచ్చి మన తరపున హనుమంతుడిని ప్రార్థించింది. నాయన నువ్వే మాకు ఈ పని చేసి పెట్టు, నీ కష్టం నువ్వు పడు, శ్రమ నువ్వు పడు, కానీ మాకు మాత్రం దుఃఖం తొలగించు, మా దుఃఖం క్షయం చేసే బాధ్యత నీది అన్నది. ఇప్పుడు ఇదే శ్లోకం మనం చదివితే మన బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. మనకి తెలిసి కానీ తెలియక కానీ పూర్వజన్మ పాపాల వల్ల లేక ప్రారంభ కర్మల వల్ల దుఃఖాలు వస్తే ఈ దుఃఖాలన్నీ పటాపంచలు చేస్తాడు. నేను ఎన్నోసార్లు హనుమంతుడిని చూసి చెప్పిన వాటిని హిమాలయ పర్వతాల్లో నా అదృష్టవశాత్తు హనుమంతుడిని చూడగలిగాను. ఆయన అనుగ్రహంతో నా జీవితం వెడుతున్నది. ఎన్ని కష్టాలు మేము మాత్రం అనుభవించలేదండి. ఇవాళ మీ ఎదురుగుండా కూర్చుని పురాణం చెప్పడానికి ముందు మహాతపస్సు చేసిన తర్వాత ఇక్కడ కూర్చోగలిగాం. ఈ కూర్చునే ముందు ప్రాణాపాయ స్థితిని కూడా ఎదుర్కొన్నాను. నేను హిమాలయాల్లో చచ్చి బతికిన వాడిని, కానీ నా తపస్సు విడిచిపెట్టలేదు. ఆయన పట్టుకున్నాను, దర్శనం చేసుకున్నాను బదరీ ప్రాంతంలో. మహాద్భుతమైన రూపం అది. హనుమంతుడి రూపాన్ని చూచిన వాడికి ఎన్నాళ్ళకైనా మరపుకు రాదు ఆ రూపం. ఒక రకమైన పచ్చని రంగులో ఉంటాడు ఆయన. మరకతం ఏ రంగులో ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆ మూతి ఎర్రగా ఉంటుంది. అందుకే ఆంజనేయం అతిపాటల అననం. పాటలము అంటే ఎరుపు, అతిపాటలం బాగా ఎరుపు అన్నమాట. గులాబీ రంగు, ఉదయిస్తున్న సూర్యభగవానుడి కిరణములు, ముగ్గిన కమలాఫలము, ఇవన్నీ ఎలా ఉంటాయో అటువంటి విచిత్రమైన ముఖంతో ఉంటాడు ఆయన. ఆ మహానుభావుడి యొక్క రూపాన్ని చూసిన తర్వాత శరీరం గగురుపాటుకు గురవుతుంది. అటువంటి పరమాత్మని మనం చూడగలిగితే జీవితంలో భయంకరమైన ఆపదలుంటే ఆపదల నుంచి తక్షణం బయటపడతాం. ఎంత మహాద్భుత శక్తి కలిగిన వాడండి ఆయన. రుద్రవీర్య సముద్భవుడు, వాయుదేవుడి అనుగ్రహంతో పుట్టినవాడు, అంజనాదేవి యొక్క మహాతపస్సుకి మెచ్చి ఆవిడ గర్భంలోంచి బయటకు వచ్చినవాడు. అంజని అంటారు కానీ అంజని కాదు, ఆవిడ పేరు అంజనయే. హనుమాన్ అంజనాసును. వ్యవహారంలో ఎందుకో తెలియక కొన్ని కొన్ని శబ్దాలు అలా అంజనీగా మారిపోయాయి. కానీ అంజనాదేవి కొడుకైతేనే ఆంజనేయుడు అవుతాడు, అంజనీ పుత్రుడైతే ఆంజనేయుడు అవడు, ఆ వృద్ధి అవ్వదు, ఆ ప్రకరణం కుదరదన్నమాట. అంజనాదేవి 1000 సంవత్సరములు తపస్సు చేసింది. ఎక్కడ? సప్తగిరులలో, ఏడు కొండల్లో. ఇవాళ అంజనాద్రి అనే ఒక కొండ ఉన్నదే, ఆ కొండ మీద ఆంజనేయుడిని ప్రతిష్ఠించారు ఆ మధ్యకాలంలో. అక్కడే హనుమంతుడు అంజనాదేవి తపస్సుకి మెచ్చుకుని ఆవిడ గర్భంలో ప్రవేశించి పుట్టాడు. కాబట్టి ఆంజనేయుడు సందేహం లేకుండా సప్తగిరుల్లో పుట్టిన తెలుగు ఆయన. అందువల్ల ఆంజనేయుడు తెలుగు దైవమేమే, మన అందరి దైవం. తెలుగు అంటే అక్కడ అందరికీ దైవం అని అర్థం అనమాట. ఆ మహానుభావుడు ఆవిర్భవించాడు. ఆయనని తలుచుకొని దుఃఖాల్లోంచి బయటపడండి అని సీత చెబితే దానినే స్వామీజీ ప్రచారం చేశారు. ఆయన ఏకకాలంలో దాసుడు, ప్రభువు, పండితుడు, భక్తుడు, ఒకటి కాదు ఈ శక్తిని పలకడానికి వీలు కానన్ని సకల శక్తులు కలిగిన వాడు. ఎక్కడైనా మహారాజు దాసుడిగా ఉండగలడో ఉండలేడు. టీవీగా కాలు మీద కాలేసు కూర్చునే మహారాజుని వెళ్ళి సేవ చేయమంటే చేయలేడు. కానీ ఆయన ప్రభువే కాకుండా సేవ చేయగలడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కడ రామదాసుణ్ణి అన్నాడు తప్ప నేను రాముడికి మిత్రుణ్ణి దూతని అనలేదండో. తర్వాత కావాలని వెళ్ళి దూతోహం అన్నాడు. కానీ అందుకే దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆకృష్టకర్మణ అన్నాడు ఆయన. అహం దాసః, నేను దాసుణ్ణి. ఎవరికి? కోసలేంద్రస్య, కోసలని పరిపాలించేటటువంటి రామచంద్రునికి. అహం దాసః, నేను దాసుణ్ణి. ఎంత అద్భుతంగా చెప్పుకున్నాడు ఆయన. అంతేగాని మిత్రుణ్ణని కానీ లేకపోతే నేను రామభక్తుణ్ణని కానీ చెప్పుకోలేను. ముందు ఎప్పుడూ కూడా దాసుడిని అనాలి. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు, సద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు తనను తాను సమర్పించుకోవాలి. నేను దాసుణ్ణి అనాలి. ఈ దాసత్వం యావజ్జీవితం అలాగే ఉండాలి. ఇవాళేమో భక్తుణ్ణని చేరి 2 రోజులు పోయిన తర్వాత తేడా వచ్చి వ్యతిరేకంగా మాట్లాడితే వాడంత పాపాత్ముడు మరొకడు లేడు. యావజ్జీవితం హనుమంతుడు రామదాసుణ్ణని అన్నాడు ఆయన. ఇవాళ దాసుణ్ణని, రేపు పొద్దున వీరాంజనేయుడిని అనలేదు ఆయన. మాకు సామెత ఉండేది, పిహెచ్డి కోసం ఎవరైనా వస్తే మొదట్లో నేను దాసాంజనేయుడిని అనేవాడ, పిహెచ్డి పట్ట వచ్చాక వీరాంజనేయుడిని అనేవాడ. చాలామందిని చూసాం అలాంటి వాళ్ళని. గ్రీన్ కార్డు వచ్చేదాకా స్వామీజీ, గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత నాకు నేనే గొప్పవాడిని, ఆయనతో సంబంధం లేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు అనకూడదు, అది పోయే కాలం వస్తే అలా అంటామట. అందుకని ఏమన్నాడు, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహన్నకారయేత్. బృహస్పతి తన స్మృతిలో చెప్పిన గొప్ప శ్లోకం ఇది. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ ద్రోహం చేయకు. తెలుసో తెలియకో నీకు ఇంత అన్నం పెట్టాడు ఒక ఆయన, యావజ్జీవితం కృతజ్ఞతతో ఉండు. అన్నం పెట్టిన వాడికి అపకారం చేసి బయట తిట్టావా, పతనం మొదలవుతుంది. బ్రహ్మద్రోహం, నీకు ఇష్టమైనా లేకపోయినా నువ్వు ఒక బ్రాహ్మణ్ణి నమ్ముకున్నావు, వాడికి యావజ్జీవితం ద్రోహం చేయకుండా గౌరవంగా ఉండు, అతన్ని బయటికి వెళ్ళక తిట్టడం మొదలెట్టాక దానివల్ల కూడా నాశనం అయిపోతావు. మూడవది గురుద్రోహం, ఎప్పుడూ గురుద్రోహం చేయకూడదు. నీకు ఇష్టమో కష్టమో ఒకసారి గురువు అని నమ్మావు, యావజ్జీవితం అలాగే గురువు భక్తితో ఉండు. అసలు నేను ఎవడెళ్ళమన్నాడు? నీ అంతటి నువ్వే వెళ్ళావు కదా, భక్తితో వెళ్ళావు కదా. వెళ్ళిన తర్వాత ఆ భక్తి అలాగే ఉంచుకోవాలి, ఆయన పరీక్షలో నెగ్గాలి. ఇవాళ భక్తితో వెళ్ళి రెండు రోజులు అక్కడుండి మూడవ రోజున తేడా వస్తే మా గురువు గారు దుర్మార్గుడు అని తిడతావా, నీచుడని కామెంట్లు పెడతావా? నువ్వా నీచుడి వాడా? నీకేదో తేడా వచ్చింది, నీకేదో ఆయన మీద కోపం కలిగింది, అందువల్ల ఆయన తిరిగితే ఎలాగా? నువ్వు గురువు అని నమ్మావు, యావజ్జీవితం అదే గురు భక్తితో ఉంటేనే తరిస్తావు, లేదా నశించిపోతావు. అందువల్లే హనుమంతుడు నేను రామదాసుణ్ణి అని చెప్పాడు. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద రాముణ్ణి తలుచుకుంటూ అక్కడే జపం చేస్తూ అలాగే ఉన్నాడు ఆయన, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మహాపండితుడు పోయిన అలాగనే ఆయన సామాన్యుడా, హై లెవెల్లో చదువుకున్నవాడు ఇప్పటికి కూడా పండితుడంటే హనుమంతుడు మాత్రమే. హనుమంతుడంటే బుద్ధిమతాం వరిష్ఠుడు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇది వాల్మీకి రైలేసుమ. ఈ శ్లోకాన్ని స్వయముగా బృహస్పతి రచించాడు, దాన్ని వ్యాసుడు సంకలనం చేశాడు, అదే క్రమక్రమంగా మన చేతిలో పడింది. నిజానికి ఈ శ్లోకాన్ని భీముడే స్వయంగా తనంత తాను ఆసువుగా చెప్పాడని కూడా వ్యాసుడు భవిష్య పురాణంలో చెప్పాడు. సరే అదో పక్కన పెడితే, ఇందులో హనుమంతునికి ఒక ప్రత్యేకమైన విశేషణం ఉన్నది, బుద్ధిమతాం వరిష్ఠం. బుద్ధిమంతులలో పండితులలో ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే విచక్షణ కలిగిన వారిలో ఆయనని మించిన వాడు లేడు. వరిష్ఠుడు అంటే ది గ్రేటెస్ట్ పర్సన్ అన్నమాట, ఇంకా ఆయన మించిన వాడు శ్రేష్ఠుడు మరొకడు లేడు. నాలుగు వేదాలు చదివాడండి ఆయన, నవ వ్యాకరణ పండితుడు. హనుమంతునికి అష్టోత్తర శతనామం చదువుతున్నారా లేదా మీరు రోజు? ఆ చదువుతున్నప్పుడు అందులో ఏముంది, ఓం నవ వ్యాకృతి పండితాయ నమః. నవ అంటే తొమ్మిది, వ్యాకృతి అంటే వ్యాకరణము, తొమ్మిది వ్యాకరణములలో పండితుడు ఆయన. మరొక అర్థం, నవ అంటే కొత్త, ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్రామర్ నేర్చుకుంటూ ఉంటాడు ఆయన. కెనడా వచ్చాడు, కెనడా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, అదేదో అమెరికా వెళ్ళాడు, అక్కడ అమెరికా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, బ్రిటన్ వెళ్ళాడు, బ్రిటన్ ఇంగ్లీష్ వెళ్ళా అది నేర్చుకున్నాడు, స్కాట్లాండ్ వెళ్ళాడు, అక్కడ స్కాచ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, ఇలా ఎక్కడికెడితే అక్కడ వ్యాకరణం నేర్చుకుంటాడు ఆయన. హిందీలో వ్రజభాష వచ్చు, అవధీ భాష వచ్చు, ఆయనకి రాణి భాష అంటూ లేదు, అన్ని భాషల్లోనూ పండితుడే ఆయన. అందుకనే ఆ మహానుభావుడి వంటి పాండిత్యం మరొకటి లేదు కనుక బలబుద్ధి విద్యా దేహుమహి హరహు కలేశ వికార అన్నాడు హనుమంతుడు. బలం, బుద్ధి, విద్య ఇవి మొహి అంటే ముజే, నాకు ఇమ్ము అన్నాడు ఆయన. కలేశ అంటే క్లేశ అన్నమాట, క్లేశాలు, కష్టాలు తొలగిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే సమస్త కష్టాలు తొలగిస్తాడు ఆయన, అంతటి పండితుడు ఆయన. రామచంద్ర ప్రభువు దగ్గరికి మారువేషంలో వెళ్ళాడు కిష్కింధాకాండంలో హనుమంతుడు. అప్పటికి రాముడు లక్ష్మణుడు అడవుల్లో సీతను వెతుక్కుంటూ ఋష్యమోగ పర్వతం దగ్గరకు వచ్చారు. రాముడిని లక్ష్మణుడు చూచి, ఏ వాలి పంపినటువంటి శత్రువులో దోతలో వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారని కంగారు పడి సుగ్రీవుడు అటు ఇటు పారిపోతూ ఉంటే ఎంతలో ఆపి హనుమంతుడు కంగారు పడకు వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే తేజస్సు కనపడుతున్నది, వాళ్ళు మనకి శత్రువుల్లా కనపడటం లేదు, నేను వారెవరో ఏమిటో తెలుసుకుంటాను అని ఒక బ్రహ్మచారి వేషంలో, యతి వేషంలో, ఒక భిక్షుక పరివ్రాజక వేషంలో వెళ్ళాడు. సన్యాసి వేషంలో వెళ్ళి, అది కూడా మానవ సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణుడికి నమస్కరించి, మహాత్ములారా మీరెవరు, మీ కాంతి బాగున్నది, చేతుల్లో పెద్ద పెద్ద విండ్లున్నాయి, అమ్ముల పొదులున్నాయి అని ఎంతో పొగిడి, ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు అని అడిగాడు. ఇంత మాట్లాడగానే రామచంద్రుడు అతనికి సమాధానం ఇవ్వకుండా లక్ష్మణుడికేసి తిరిగి, లక్ష్మణ ఈ వచ్చినవాడు ఎంత గొప్ప పండితుడో చూడన్నట్ట. లక్ష్మణుడితో చెబుతున్నాడు హనుమంతుడి గురించి, ఎవరు, రాముడు. మనకి డాక్టరేట్ మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఇస్తే గొప్ప కాదు. రామచంద్రుడు అనేటటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ, ప్రపంచ ప్రఖ్యాతి, సమస్త లోకాల్లో ప్రఖ్యాతి పొందిన రామా యూనివర్సిటీ హనుమంతుడికి పిహెచ్డి పట్టా ఇచ్చాయి. హనుమంతుడికి డాక్టరేట్ ఇచ్చింది రాముడు అనమాట. ఏమన్నాడు లక్ష్మణ, ఈతడు బాగా చదువుకున్న పండితుడు. నాన్ ఋగ్వేద వినీతస్య నాయజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. ఈతడు ఋగ్వేదంలో బాగా పండితుడు, ఋగ్వేదం బాగా ఎరిగినవాడు. వినీతుడు అంటే బాగా ఎరిగినవాడు. ఋగ్వేదం ఎరిగినవాడు అని ఎందుకు చెప్పాడు? ఋగ్వేదం బాగా చదివితే, నిజంగా చదివితే, అర్థంతో చదివితే అటువంటి వాడు ఏం చెప్పినా దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక ఆర్డర్ పెట్టుకుంటాడు. ఆర్డర్లో చెప్పాలనుకునో చెబుతాడు, చెప్పాలనుకునో మర్చిపోవడం తడువుకోవడం ఉండదనమాట. ఈ విధంగా క్రమ పద్ధతిలో చెబుతున్నాడు అంటే అతడు ఋగ్వేద పండితుడు. కొంతమందికి ఆర్డర్ ఉండదు, మొదలెడతాడు ఎక్కడికి ఎడతాడో తెలియదు, చివరికి అసలు విషయం మర్చిపోతాడు. ఆంజనేయుడి గురించి చెప్పడం మొదలెట్టి ఆంజనేయుడిని మర్చిపోయి ఇంకోటి ఏదో కెనడా గురించి, ఒట్టావా గురించి చెబుతాడు. ఎందుకు ఆ గొట్టం మనకి? కాబట్టి చెప్పవలసిన దానికి ఒక క్రమ పద్ధతి ఉందంటే వాడు ఋగ్వేద పండితుడు. రెండవది, యజుర్వేదాన్ని కంఠస్థం చేశాడు ఇతడు. ఎలా చెబుతున్నానో తెలిసినా, యజుర్వేదం చెప్పేవాడు ఏం చెప్పినా ఇతరులకు అర్థమవుతున్నట్టు, స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పే భాష మీకు అర్థం కానప్పుడు ఎంత పాండిత్యం అంటే ఉపయోగం ఉంది? కొంతమంది ఏదో చెప్పుకుపోతాడు, వాడి దాన్ని వాడిది, వాడు ఏదో భాష, ఆ భాష ఏమో సామాన్యులకు అర్థం కాదు. శ్లోకాలు చదువుకునేవాడు ఎలాగో శ్లోకాలు చదువుకుంటాడు, ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పడానికి నేను వచ్చాను తప్ప ఊడబడబడబడబా సురుచిర సుందర తెలుసు ఏమిటిది ఇలా చదువుకుపోతే మీకేం అర్థమవుతుంది? కాబట్టి చెప్పేది అర్థం అవ్వాలి. క్రమ పద్ధతిలో చెబుతున్నాడు, చెప్పేది ఇతరులకి స్పష్టంగా సూటిగా అర్థమవుతున్నది. అర్థమవుతోందంటే ఇతడు యజుర్వేద పండితుడు. ఇక కంఠం ఎంత బాగుందండి. కొంతమంది పురాణం చెబుతారు, ఆ శ్లోకం చదువుతాడు, ఆ శ్లోకంలో ఒక రాగం ఉండదు, ఆ కంఠంలో మాధుర్యం ఉండదు, బండకం చదువుపోతాడు. మనోజవం మారుతుల్య వేగం జీలేంద్రంబుద్ధి, ఏమిటిది ఈ శ్లోకం చదవడం అంటారా? హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే సంగీతం పడినట్టుండేదిట. అందుకనే ఇతడు సామవేదంలో పండితుడు. నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. ఇతడు సామవేదంలో పండితుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడలేడు. ఇప్పుడు అర్థమైంది మీకు? క్రమ పద్ధతిలో చెబుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు, మాధుర్య కంఠంతో చెబుతున్నాడు. ఈ మూడు ఉన్నాయంటే ఈ మూడు వేదాల్లో అతడు పండితుడు, లేకపోతే ఇలా మాట్లాడలేడు. ఇక తర్వాత మరో శ్లోకంలో ఏమన్నాడు? నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకిల్చిదపశబ్దితుం. ఇతడు పూర్తిగా వ్యాకరణం చదువుకున్నాడు, వ్యాకరణం కృత్స్నం అన్నాడు, సంపూర్ణముగా నేర్చుకున్నాడు, కొరత లేకుండా పూర్తిగా వ్యాకరణం చదువుకున్నాడు. ఎలా చెబుతున్నావు రామచంద్ర అని నువ్వు అడుగుతావేమో లక్ష్మణ, ఇతని భాషని బట్టి అర్థమైపోయింది నాకు. ఎంతసేపు మాట్లాడాడు, ఎక్కడైనా వ్యాకరణ విరుద్ధమైన పదం ఉన్నదా, అపశబ్దం ఉందా? లేదు, అన్నీ సుశబ్దాలే, అన్నీ వ్యాకరణంతో కూడిన మాటలే, ఒక్క అపశబ్దం లేకుండా మాట్లాడేటాను. రెండు ముక్కలు ఉపన్యాసం చెబితే బండభూతులు బోల్డ్ వస్తూ ఉంటే సామాన్యుడికి. అయితే ఈ మధ్యన వాడు ఎవడో మూఢ నమ్మకం అంటాడు, మూఢ సంస్కృతం నమ్మకం తెలుగు పదం, ఈ సమాసం చేయకూడదు అన్నవాడు మూఢుడు. మూఢనమ్మకం అనకూడదు అంటో, మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం అనాలి. కానీ వ్యవహారంలో అందరూ మూఢనమ్మకం అంటున్నారు. అతి తెలివి, అతి సంస్కృతం, తెలివి తెలుగు పదం, ఈ రెండింటికి సమాసం చేయకూడదు వ్యాకరణం ప్రకారం. ఇలా ఎన్ని ఇంకోటెవడో వాడు తెలివితేటలు మండిపోయి నిష్పేచి అన్నాడు ఎక్కడ. పేచి అనే బండభూతి తెలుగు పదాన్ని పట్టుకొచ్చి సంస్కృతాన్ని కలిపి దాన్ని కూడా సంధి చేశాడు ఎక్కడ, విసర్గ సంధి. ఇలాంటి పదాలు తెల్లవారు లేస్తే ఎన్ని వాడేస్తున్నారు. కారణం వీటికి వ్యాకరణం రాకపోవటం. సామాన్యులు వ్యాకరణం రాని వాళ్ళు ఇలా పలికారంటే అర్థం ఉంది, కానీ చదువుకున్న పండితులు ఉపన్యాసంలో అలా చెప్పారంటే అది ఎంత ప్రమాదం. నా ఓటు వాడు అలాంటి పదాలు వాడితే మీరేమనుకుంటారు, ఈయన చదువుకున్నాడు కదా, ఇదే మనకు ప్రమాణం అనుకునేది మీరు వింటారా లేదా రేపొద్దున? అది ఎంత ప్రమాదం. ఈ మధ్యన ఒక ఆయన ఒక ఉపన్యాసంలో శ్మశానంలో వసంత ఋతువు ఉంది అన్నాడు. శ్మశానంలో వసంత ఋతువు ఉంది అనడానికి ఉదాహరణకు ఒక శ్లోకం చెప్పాడు, శ్మశానే వసంతం. వసన్ అంటే నివసిస్తున్నవాడు అని అర్థం. శ్మశానే వసంతం అంటే శ్మశానమునందు నివసించుచున్న శివుని గురించి నమస్కారం అది. వాడికి వసంతం అంటే నివసించుచున్న వాని గురించి అని అర్థం తెలియక శ్మశానంలో వసంతం ఉందండి అని ఉగాది పండక్కి చెప్పాడు ఈ శ్లోకం పైగా. అప్పుడు చెంబుండేళ్లలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది మనకి. ఎంత దారుణంగా చెప్పేస్తారంటే వాళ్ళ ఎవడ పడితే వాడు కొత్త కొత్త పండితులు తయారయ్యనమాట వాడు. కాబట్టి అలాంటి వాళ్ళని పండిట్ అంటారు, బ్యాండిట్ అంటారు. రామచంద్రుడు స్వయంగా చెప్పాడు, ఈతడు వ్యాకరణములు బాగా ఆరితేరిన వాడు, సంపూర్ణంగా వ్యాకరణం చదివి ఉండకపోతే ఇంత బాగా మాట్లాడాడు అని. ఆ రామచంద్రుడి చేత ప్రశంసలు అందుకున్న పండితుడు, బుద్ధిమంతుడు, వరిష్ఠుడు ఆయన. దాసుడిగా ప్రసిద్ధికెక్కాడు, పండితుడిగా ప్రసిద్ధికెక్కాడు, కార్యసూర్యుడిగా ప్రసిద్ధికెక్కాడు. అందుకే సీతాదేవికి వానరులు ఇంతమంది ఉన్నా ఆంజనేయుని మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ ఇంకెవరి మీద లేదు ఆవిడికి. పట్టాభిషేక సమయంలో మొత్తం వానరులందరూ 9,000 ఏనుగుల మీద ఎక్కి పట్టాభిషేకం చూడడానికి వచ్చారట. వానరులు 14,000 మంది వచ్చారు ఇంచుమించుగానని కొన్ని పురాణాలు చెప్పాయి. కానీ మొత్తమే చాలామంది వానరులు వచ్చారు. ఎంతమంది వచ్చారనే లెక్క పెక్కన పెడితే 9,000 అని రామాయణంలో యుద్ధకాండములోని పట్టాభిషేక సర్గంలో ఉంది. 9 అంటే 9, 1,000 ఏనుగులు, నాగము అంటే ఏనుగండోయి, 9,000 అంటే 9,000 నాగములు, 9,000 ఏనుగులు. 9,000 ఏనుగుల మీద అందరూ మనిషి రూపాలు ధరించి వానరులు రాముడికి సీతకి జరుగుతున్న పట్టాభిషేకం చూడడానికి వచ్చారు. ఇది ఎందులో ఉంది? వాల్మీకి రామాయణములో యుద్ధకాండములోని చిట్ట చివరి సర్గ పట్టాభిషేక సర్గంలో ఉంది. మానుషం ధారయం రూపం, అందరూ కూడా మనిషి రూపాలు ధరించారు. ధరించి 9,000 ఏనుగుల మీద ఎక్కొచ్చారట. ఎంతమంది వానరులంతా పట్టాభిషేకం చూస్తున్నారు. సీతాదేవి పట్టాభిషేకం అయిపోయాక ఓ మంచి ముత్యాలహారం తీసింది. ఆ తర్వాత రాముడికే చూపించింది. రాముడు ఇంగితజ్ఞుట్ట, తాం ఇంగితజ్ఞ అన్నారు అక్కడ పట్టాభిషేక ఘట్టంలో. ఇంగితజ్ఞుడు అంటే ఒక వ్యక్తిని చూడగానే అతని మనస్సులో ఏముందో కనిపెడతాడు, వాణ్ణి ఇంగితజ్ఞుడు అంటారు. ఇప్పుడు ఆవిడ ఎదురుగుండా కూర్చుంటే ఆ మనసులో ఏముందో ఊహ మనకి తట్టిందంటే అది ఇంగితం. కొంతమందికి పక్కవాడు ఏం గింజుకున్న అర్థం కాదు, ఏమిటి అంటున్నావు అంటాడు. భార్యాభర్తల మధ్యలో ఇంగితం ఉండాలి, ఒకళ్ళది ఒకళ్ళకి అర్థం అవ్వాలి. చాలా కాలం క్రితం మా ఊళ్ళో ఒక ఆయన పురాణం చెప్పడానికి వచ్చాడు. నా చిన్నప్పుడు ఆ పురాణం వినడానికి నేను వెళ్ళాను. ఓ దంపతులు ఇలా కూర్చున్నారు, ఈ దంపతులు కదా, అక్కడ వేరే దంపతులు ఉన్నారు. ఆ దంపతుల పక్కనే నేను కూర్చున్నాను. భార్యాభర్తలిద్దరు సైగలతో మాట్లాడుకున్నారు, ఒక్క ముక్క నోటితో మాట్లాడలేదండి. ఉపన్యాస అయ్యాక భర్తగారు జేబులోంచి మెల్లిగా ఒక 100 తీసి అన్నాడు. అంటే ఆ ఉపన్యాసం చెప్పిన ఆయనకి 100 అంటే ఆవిడంది అంది, అంటే 100 వద్దని, వాడి మొహానికి 100 ఎందుకు అని. పాప అవతలైన ఎంతో గొప్పగానే చెప్పాడు, కానీ భార్య ఈయన ఇలా తీగాను అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు అంటే 50 అని. అది మనకు అర్థం కాదు, వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది. అది ఇంగితజ్ఞం అంటే ఆవిడ అంది కొంచెం కోపంగా. వెంటనే ఈయన అంటే 20 ఇవ్వనా అని, 100లో 20 వచ్చింది అంది, అంటే 20 కూడా వద్దు. పోయినా ఆయన ఏమన్నాడంటే చివరికి 5 వచ్చింది. అర్థం చేసుకుని కిక్కును కొనకుండా 5 చేతులు పెట్టాడు, ఆవిడ ముఖం వెలిగిపోయింది అంది. ఇది భార్యాభర్తల మధ్యలో ఉండవలసింది. అంతేగాని ఏమిటి ఇంత కొడుతూ చేతులు ఊపుతావు సైగలు చేస్తావు అని ఈయన అరిచి, నేను చెప్పింది చేయమని ఈవిడ అంటే, ఇద్దరు తోసుంటా అంటే తంట వస్తుంది, మొత్తం సంసారం అంతా పెంట అయిపోతుంది. ఎంత ఇబ్బంది అది, భార్యాభర్తలు ఇలా ఉండాలట. ఇక మీదట వచ్చినప్పుడు నేను చూస్తానమాట, ఇప్పుడు కూడా చూద్దాం ఎవరన్నా $100 తీస్తారేమో, ఆవిడ ఇలా ఉంటుందో ఏముంటుందో చూద్దాం. నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఒకరి మనస్సులో ఒకళ్ళు తెలుసుకుని నడుచుకుంటే ఎంత బాగుంటుందండి ఈ ప్రపంచం. రాముడు సీత ముత్యాలహారం తీయగానే కనిపెట్టేసి ఏమన్నాడు, సీత ఈ ముత్యాలహారమును ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరి మీద నీకు ఎక్కువ అభిమానం ఉందో వారికి ఇమ్ము, కానీ ఇచ్చే ముందు ఆ వ్యక్తిలో పౌరుషం ఉండాలి, పరాక్రమం ఉండాలి, బుద్ధి ఉండాలి, కార్యశూరత్వం ఉండాలి. యస్మిన్ నేతాని నిత్యదా, ఎప్పుడు ఉండాలి. ఇవాళ పండితుడు రేపొద్దున పామరుడు అయిపోకూడదు, ఎప్పుడూ కార్యసూర్యుడు అయ్యి ఉండాలి. ఓ రోజు పనిచేసి 2 పడబడితేలాగా అయితే సెంచరీ చేయటం లేదా డక్ అవుట్ అవ్వడం, ఎంత ఇబ్బంది ఇప్పుడు దానివల్ల. అలా కాకుండా నిలకడగా ఆడేవాడై ఉండాలి. అలాంటి వాడెవడో, అటువంటి సుగుణములు ఉన్నవాడు ఒకడిని చూసుకుని ఈ గొలుసుని గౌరవంగా వాడికి ఈ వానరులందరూ ఉపకారం చేసినా వీళ్లలో ఎవరిలో సుగుణములు ఉన్నాయో, ఎవరు నీకు అత్యంత ఆత్మీయులో వారికి ఈ గొలుసు ఇమ్మనగానే మారు మాట్లాడకుండా ఆవిడ హనుమంతుడిని పిలిచింది. అంటే రాముడి ఉద్దేశం కూడా ఆయనకిమ్మనే. ఆయన పైకి పేరు ఎత్తలేదు, ఈవిడ పైకి పేరు చెప్పలేదు, కానీ ఏమన్నది గొలుసు చూపించింది. అంటే గొలుసు నేను ఒకళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన కనిపెట్టాడు, మంచి గుణములు నిత్యం కలిగిన గొప్ప వ్యక్తికి ఈ అన్నాడు. అనగానే వెంటనే హనుమంతుడి దగ్గరికి పిలిచి అతనికి ఇచ్చింది. ఆయన కళ్ళకొద్దుకుని వెళ్ళ వేసుకున్నాడు. ఇది రామాయణం పట్టాభిషేక ఘట్టంలో ఉన్న శ్లోకం, అక్కడ జరిగిన ఘట్టం. అంటే కొన్ని పురాణాల్లో, అంటే పరాశర సంహిత లాంటి వాటిలో, రామాయణంలో లేదు, పరాశర సంహితలో ఏమనుందంటే హనుమంతుడికి గొలుసు ఇచ్చింది ఆవిడ. ఆయన వెంటనే కళ్ళకొద్దుకుని నోట్లో పూస పెట్టుకుని ముత్యం పటక్కన పెగి కొరికి మళ్ళీ కింద ఉమ్మడం మొదలెట్టాట. దాంతో సీత కొంచెం నొచ్చుకుంది. నొచ్చుకుని ఏ కోతి బుద్ధి మానేవు కదూ, ఏమిటి బంగారం లాంటి గొలుసు నీకు ఇస్తే దాన్ని ఎలాగా కొరికి పారేస్తున్నావంటే, ప్రతి పూసలోనూ అన్ని పూసల్లోనూ రాముడు ఉండాలమ్మా, నాకు రాముడు లేని పూసల్ని నేను మెళ్ళలో ధరించనన్నట. ఇంతలో ఒక వానరుడు లేచి, అంతటా నువ్వు రాముడిని చూచి అంత గొప్ప భక్తుడివా అని అడిగాడు. అంతటా రాముడిని చూస్తానన్నట్టు ఆయన. అయితే నీ గుండెల్లో కూడా రాముడు ఉన్నాడా అన్నాడు ఆ కుర్రాడు. ఉన్నాడు చూడని వెంటనే ఆయన ఇలా వక్షస్థలం చీల్చుకుని ఆ వక్షస్థలంలో సీతారాముల్ని చూపించాడు అని అందులో ఉన్నది. రామాయణంలో మాత్రం దాన్ని మెడలో వేసుకున్నాడని ఉన్నది. కారణం ఈ తేడా ఎందుకు వస్తుందంటే కల్పభేదముల వల్ల వస్తుంది. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా రామాయణం జరుగుతుంది కాబట్టి స్వల్ప భేదాలు వస్తాయి. పక్కన పెడితే ఇన్ని శుభలక్షణములు ఉన్నాయి అని సీత నమ్మి గౌరవంతో అతనికి ఇచ్చింది. అంటే దాన్ని బట్టి హనుమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడైన మహాత్ముడైన ఆవిడికి ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక అద్భుతమైన కథ పరాశర సంహితలో ఉంటుంది. పరాశరుడు అంటే వ్యాసుడి తండ్రి. అంతటి గొప్పవాడు ఒక అద్భుతమైన కథ ఇచ్చాడు మనకి. సీతాదేవికి హనుమంతుని మీద ఉన్నటువంటి వాత్సల్యం, అమ్మవారి మీద ఆయనకున్న భక్తి, సీతారాముల్ని నిరంతరం సేవించే ఘట్టాలు, ఇవన్నీ కూడా పరాశర సంహితలో ఉన్నాయి. పరాశరుడు వశిష్ఠుడి వంశంలో పుట్టాడు. వ్యాసం వశిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడి కొడుకు వ్యాసుడు, వ్యాసుని కొడుకు శుకుడు. అందుకే వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను, వశిష్ఠునికి మునిమనుమడు, శక్తికి మనుమడు, పరాశరుడి కొడుకు, శుకునికి తండ్రి అని ఈ శ్లోకంలో చెప్పారు. అంతటి గొప్పవాడు పరాశరుడు అంటే వశిష్ఠుడికి మనవడు, ఆయన శక్తికి కొడుకు. ఆయనే ఒక రోజున కుమారుడి దగ్గరకు వచ్చి, కుమారా పురాణములన్నీ నువ్వే రాసావు, నాకు రాయడానికి ఏం మిగల్చలేదు, ఆంజనేయుడి చరిత్ర మాత్రం రాసే భాగ్యం నాకు ఇమ్మని కొడుకుని రిక్వెస్ట్ చేసి వదిలి రాసేట. ఆంజనేయ చరిత్ర నేనే రాస్తానని. అప్పటి నుంచి హనుమత్ చరిత్ర కావాలంటే పరాశర సంహిత చదవడం మొదలెట్టారు. పరాశరుడు చాలా అద్భుతంగా రాశాడు హనుమద్ లీలలు, హనుమద్ విలాసాలు, హనుమద్ వైభవాలు. అందులో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఈ పట్టాభిషేకం అంతా అయిపోయాక పౌరులకి, అంటే ఎవరెవరైతే యుద్ధరంగంలో సాయం చేశారో వారికి, వానరులకి, ఇంకా కొంతమంది మహానుభావులకి విందు భోజనం ఏర్పాటు చేసింది సీత. తక్కిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం పెద్ద కష్టం కాదు, కానీ వానరులకి భోజనం పెట్టడం కష్టం. ఎందుకంటే వానరులు మనలాంటి పక్వాహారాలు తినరు, అపక్వాహారాలు తింటారు, పళ్ళు కాయలు ఎక్కువ తింటారు. కానీ వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టాలనుకుంది ఆవిడ. అనుకుని, నాయన హనుమ, ఎల్లుండి మీ అందరికీ భోజనం పెడదాం అనుకుంటున్నాను. ఆ రోజు మంగళవారం, వానరులందరికీ బయట పందిరి వేసి పందిట్లో రాతి టేబుల్స్ వేసి వాటి మీద భోజనాలు పెడతాను, బల్లల మీద కూర్చుని వాళ్ళు తినాలి. ఈసారికి పిండి వంటల భోజనం తినండి వాళ్ళంతా కూడా. అరటిపళ్ళు, బత్తాకాయలు, జామకాయలు, చెర్రీ, స్ట్రాబెర్రీ, ఏదో వెర్రీ మొర్రీ, ఇవి కాకుండా అందరికీ మంచి మంచి లడ్డూలతో, పులిహారతో, దధ్యోదనంతో, చక్కెర పొంగలతో వాళ్ళందరికీ భోజనం పెడతాను. వాళ్ళందరికీ సామూహిక భోజనం. నువ్వు మాత్రం అందరితో తినడం కాదు, ఏకాంతంగా నీకు భోజనం పెడతాను. నీకు మాత్రం మా వంటింట్లో నేనే దగ్గరుండి భోజనం పెడతాను ఆయన అంటే నాకెందుకు తల్లి? మీ సీతారాముల పాదసేవే నాకు విందు, నాకు రామనామం కంటే వేరే భోజనం అక్కర్లేదు కదా అన్నాడు ఆయన. కాదు, ఇది నా ప్రీతికి చిహ్నం. కొడుకు కంటే నువ్వే ఎక్కువ నాకు. నీ వల్లే నాకు తిరిగి రాముడి దర్శనమైంది నాయన. సీతారాముల్ని కలిపిన మహానుభావుడు నువ్వు, అందువల్ల నీకు అన్నం పెడతానంటే ఇంకా అమ్మ మాట కాదనలేక అలాగే అన్నాడు ఆయన. అప్పటికి సీత వెళ్ళి రాముడితోటి ఆంజనేయుడికి ఇలా అన్నం పెడదాం అనుకుంటున్నానంటే ఆయన కెలుక్కోక అనవసరంగాను, ఆయనకు అన్నం పెట్టడం అంత తేలిక కాదు. ఏ పద్మాగర్ గారికి భోజనం పెట్టమంటున్నావా, ఎలా పెడితే అలా తినేసేయడానికి? ఆ మహానుభావుడికి భోజనం పెట్టాలంటే చాలా కష్టమని నచ్చ చెప్పేట. అయినా సరే, ఏమైనా సరే హనుమంతుడికి స్వయముగా వండి భోజనం పెడతాను అంది సీత. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. అమ్మవారి మాట సీత మాట కాదనకూడదు కదా, అలాగే అన్నాడు రాముడు. మంగళవారం రానే వచ్చింది. ఆ తర్వాత హనుమంతుడు వేళకు వచ్చాడు. ఆయనకు బంగారపు పీట వేసింది ఆవిడ. మామూలుగా హనుమంతుడు ఈ పీట మీద కూర్చుంటే పీట తునాతునకలు అయిపోతుంది, కానీ ఆయన మన కోసం అని ఏం చేశాడు, కొంచెం చిన్న రూపం ధరించాడు. ఒక 7-8 అడుగుల విగ్రహంగా మారి రూపంతో అక్కడ కూర్చున్నాడు. పెద్ద విశాలమైన విస్తరాకు వేసింది సీతామాత. ఆ ఆకు కూడా అరిటాకు, అద్భుతమైన అరిటాకు. అసలు అరిటాకును చూస్తే భోజనం చెయ్యాలనిపించాలట. మాంధాత కాలం నాటి ఎండిపోయిన అరిటాకు పట్టుకొచ్చితే అందులో ఏం తింటాం? అరిటాకు అంటే ఎలా ఉండాలి? చిగురు అరిటాకు అయి ఉండాలి. శ్రీనాథుడు రాస్తాడే కాశీఖండంలోను భీమేశ్వర పురాణంలో, మొగి విరసి కరకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగలలే జిగురరటాకుల వెట్టిరి దిగ దిగ నద్దేవి యాజ్ఞ దివ్య పురంధ్రుల్. అప్పుడే మువ్వ విరిసి అలా వికసించినటువంటి ఆకు పొడుగుండాలి, వెడల్పు ఉండాలి, లేత లేత ఆకు, చిగురరిటాకు. అసలు ఆకు చూస్తే నోట్లో వేసుకు తినేయాలనిపించాలి. అటువంటి అందమైన బంగారపు రంగులో ఉన్న పసిమి వర్ణంలో మిసమిసలాడిపోతున్న పెద్ద ఆకు వేసింది. రకరకాల పిండి వంటలు స్వయంగా సీతామాతే చేసిందిట, అవన్నీ పెట్టింది అక్కడ. అమ్మ సీత చేస్తే ఎంత రుచిగా ఉంటాయండి. కొన్ని చోట్ల వంటకాలన్నీ పెడతారు, ప్రాణం తీసేస్తూ ఉంటారు. అందుకే ఎక్కడికెళ్ళినా మావిడిని పట్టుకుపోతాను ఈ మధ్యన 2017 నుంచి ఈ బాధలు పడలేక. ఎందుకంటే పాపం ఒక ఆవిడ ఎంతో భక్తితో, గురుదేవ నా జీవితంలో ఎప్పుడూ వంట చేయలేదు, మా పిల్లలకి మా ఆయనకి కూడా వంట చేసి పెట్టలేదు, ఫాస్ట్ ఫుడ్ తప్ప నా బతుకులో ఎప్పుడూ మా ఇంట్లో టేస్ట్ ఫుడ్ లేదు, మీకోసం కొత్తగా పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నాను భక్తితో, మీకోసం వండాను తినండి అంది. అంటే నా కోసం ప్రయోగం, ఆ ప్రయోగం నా మీద. ఇప్పుడు భక్తి వల్ల కాదని అనలేము. ఆ భక్తి వల్ల ఏమైంది అనమాట, ఇప్పుడు అందులో ఉప్మాలో ఉప్పు ఉండదు, పెసరట్టు వేగదు, ఇడ్లీ చూస్తే ఆ ఇడ్లీ అలా విసిరితే కుంకుడుకాయలు పగిలిపోతాయి. కుంకుడుకాయలు రాయని ఉండేది పూర్వం, దాని బదులుగా ఇది వాడుకోవచ్చు, బెల్లం కొట్టడానికి వాడుకోవచ్చు, అలా ఉంటుంది ఇడ్లీ. ఇంకా సాంబారు ఏ ముక్క ఉడకదు, అందులో పోపు ఉండదు. ఇక చక్కెర పొంగల్ అని చేసింది, చక్కెర లేదు, చక్కెర లేని పొంగల్, గుడాన్నం గుడ ఉండదు. ఇంక ఈ మధ్యకాలంలో పాయసం చేయటం, ఆ పాయసం ఎందుకు పాయసం చేస్తారో తెలియదు, గంజన్నంలాగా. ఏమన్నా అంటే షుగర్ పేషెంట్ల కోసం పాయసం అంటది, షుగర్ పేషెంట్కి పెట్టు. నేనేమైనా పేషెంట్నా? ఎంత పేషెన్స్ ఉంటే మాత్రం దిక్కువైన పాయసం పెడితే చచ్చిపోతుంది చప్పగా. కాబట్టి పాపం భక్తితో చేస్తారు, కాదనలేము. నేనేమో రాముడి కాదు, ఆవిడ శబరి అనుకుని తినేయడానికి ఆ ఎంగిల ఆహారం ఏం చేస్తాం. ఒక్కోసారి ఇలాంటి తంటాలు ఎదురుంది, ఒక్కొక్కసారి భక్తి కూడా ప్రాణాంతకం అవుతూ ఉంటుంది అనమాట. నేను జంతికలు చేశాను, తినవలసింది ఆవిడ, అది జంతిక గొంతికి అడ్డం పడింది కిందకి దిగదో. ఆ జంతికలు ఇంటిగా పట్టికెడితే చక్కగా దబాదబ గసగసాలు కొట్టుకోవడానికి, యాలకులు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా కోపం వచ్చి జంతిక ఆయన మీద విసిరితే ఇహ ఆయన అయిపోయినట్టే, ఆసుపత్రిలో చేర్చచ్చు. నేను చాలా కాలం క్రితం ఒక పద్యం రాశాను, అవధానంలో రాసిన పద్యం. ఒక ఆవిడ డిసెంబర్ నెలలో ఢిల్లీలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, తెలుగు ఆవిడ. డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది ఢిల్లీ చలి అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి డాక్టర్ గారండి, మా ఆయనకు వడదెబ్బ తగిలింది అంది. ఆయన తెల్లబో ఇదేంటమ్మా, వేసవకాలంలో వడదెబ్బ కానీ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో వడదెబ్బ ఏమిటంటే, అప్పుడు ఆవిడ చెప్పింది, దాన్ని పద్య రూపంలో చెప్పాను వాటి అవధానంలో సరదా కోసం. వడదెబ్బ చలికాలమందనుచు తా వైద్యుడు ప్రశ్నింపగా. వైద్యుడు అడిగాడు, చలికాలంలో వడదెబ్బ ఏమిటమ్మా అని. వడలను చేసితి గట్టివంచు పలికెన్ పల్మారు నా భర్త, ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బన్ వైద్యుడాయన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులన్ బ్రోచుతన్. ఏం లేదండి, పొద్దున్నే మా ఆయనకి బ్రేక్ఫాస్ట్గా వడలు చేశాను, తిన్నగా తినలేదు. భార్య వంట చేస్తే కామెంట్ చేస్తాడా, రన్నింగ్ కామెంటరీ ఇస్తాడా, గట్టిగా ఉన్నాయన్నాడు. దాంతో మండింది, ఆ వడలా విసిరాను. ఆవడ, ఆవడ అంటే తెలుసుగా, పెరుగులో నానబెడితే ఆవడ, ఆవడ ఆవడ. ఆ వడదెబ్బకి కింద పడిపోయాడు. ఏది పెరుగులో నానబెట్టిన వడ విసిరితేనే కింద పడ్డాడంటే ఒరిజినల్ వడ అయితే ఇంకేమైపోయాడు. ఆ విధంగా సోలిపోయాడు వడదెబ్బతో అని ఆవిడ అన్నదిట. ఆవిడ నాడు ఆవిడ తయారు చేసిన ఆ వడలు ఈ భూలోకాన్ని రక్షించుగాక అని ఆ పద్యం యొక్క అర్థం. కాబట్టి అలాంటి వడల్ని ఏం తింటాం మనం ఇప్పుడు వచ్చిన తెప్పలో, కాదని అనలేము. కానీ అమ్మ అలా కాదే, మహాత్పురాలు జగన్మాత సాక్షాత్తు ఆదిలక్ష్మి నిజంగానే ఎంతో ప్రేమతో పుత్రవాత్సల్యంతో ఆయన కోసం వంటకాలు చేసింది. రకరకాల పిండి వంటలు, కూరగాయలు అన్నీ చేసింది. అప్పడాలు, వడియాలు, దద్దోజనం, కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి అన్నీ చేసి పెట్టింది. ఇంకా వెయ్యడమే మొదలు, తినడం పట్రామ్మ అంటున్నట్టేన. మతిపోయింది ఆవిడికి. అప్పటికి 10 బస్తాల అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది. పప్పు అయిపోయింది కదా అని ఈసారి వంకాయ కూర వేస్తే వంకాయ కూర అయిపోయింది. ఆయన కాశీలో ఏది వదలలేదులేండి. అందుకని ఏం బెంగ లేకుండా వంకాయ కూర, టెంకాయ పచ్చడి, బెండకాయ, దొండకాయ, ఆకాయ, ఈకాయ, సాంబార్లు, ఒకటి ఒకటి అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఊ అండ ఆయన చాలు అండ ఇంకా ఇంకా అంటున్నాడు. బయట వానరులందరి కోసం తయారు చేయించిన ఆహారం అంతా పెట్టేసింది. కాసేపు నాకు ఇంకో గంటకో 2 గంటలకో వానరులు భోజనానికి వస్తారు. అన్ని వేల మంది వానరులు తినడం కోసం వండిన వంట మొత్తం ఆయన ఒక్కడే తినేసేట. తిన్నా అంటున్నాడు. ఇంకా ఆఖరిగా మిగిలిన లడ్డూలే, లడ్డూలన్నీ పట్టుకొచ్చి వేసి బిస్తట్లో. అప్పటికి వద్దంటాడేమోనని ఇంత బేసిన్లో ఉన్నాయి లడ్డూలు, ఆ మొత్తం వేసేసింది. ఆంజనేయుడికి ఇంకా అర్థం కాల, బేసిన ఖాళీ అయిపోయినా సరే అన్నాడు. ఇప్పుడు వీడు కంగారు వచ్చింది. భోజనానికి పిలిచాక ఇంక లేవు, వెళ్ళిపో అనకూడదట, ఊ అంటే వెయ్యవలసిందే. లేదా ముందే చెప్పేయాలి, నాయన ఎంతకంటే ఎక్కువ లేవు, ఎంతకంటే పెట్టలేను, మళ్ళీ తెమ్మని అడక్కనాలి. ఆ రోజుల్లో ఒక నియమం ఏమిటంటే పెట్టమని అడిగితే ఇంకా ఇంకా తేవలసిందే, తప్ప నేను పెట్టను అనకూడదు. ఇన్ని తింటాడని ఆవిడికి తెలియలేదు. అందుకని అన్నీ అయిపోయాక కంగారు పడి ఆఖరన కొన్ని లడ్డూలు రాముడి కోసం నైవేద్యం కోసం అట్టే పెట్టినవి కూడా ఆయనకి అక్కడ బిస్తట్లో వేసి, నాయన నేను వచ్చేదాకా మెల్లిగా తింటూ ఉండు, కొంచెం ఒక్కొక్క పెరుగు నోట్లో వేసుకో అని పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడికి ఇవన్నీ తెలుసుగా నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వుకుంటారు, మీరు అన్నీ ఇలాగే చిద్దిలాసంగా నవ్వుకుంటారు. అక్కడ ఆంజనేయుడేమో ఆ ఉన్న లడ్డూలు తిన్నాక మళ్ళీ తెమ్మంటే ఆ లడ్డూల తర్వాత పెట్టడానికి ఫుడ్ లేక గడ్డు సమస్యలో ఉన్నాను నేను, ఆయన జిడ్డులో పట్టుకున్నాడు నన్ను, ఈ కష్టంలోంచి బయట పారేయండి అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, నేను ముందే చెప్పానా, ఆయనకి భోజనం అనవసరం, హాయిగా రామా అంటే చాలు, నువ్వు వినిపించుకోకుండా కెలుక్కుని నీ అంతటి నీవే భోజనానికి పిలిచావు అనగా అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అన్నది ఆవిడ. అప్పుడు ఆయన నవ్వి, హనుమంతునికి ఈ పిండి వంటలు ఎన్ని పెట్టినా అవి సంతృప్తినివ్వవు. ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలని గుటుక్కుని మింగే రుద్రుడు ఆయన. ఆ రుద్రాంశంతో జన్మించాడు. అందుకే అష్టోత్తర శతనామంలో ఓం రుద్ర వీర్య సముద్భవాయ నమః అనే ఒక నామం ఉంటుంది. అటువంటి వాడికి ఈ లౌకిక ఆహారం ఎంత పెట్టినా కడుపు నిండదు. నువ్వు వెంటనే ఓ తులసీదళం తీసుకో. ఆ తులసీదళం మీద గోరుతో, చిటికన వేరు గోరుతో శ్రీరామ అని రాయి. ఆ రామనామం రాసిన తులసీదళం ఆయన విస్తట్లో వెయ్యి, ఆ తర్వాత ఏం దొరుకుతుందో చూడు అనగానే, ఈ విషయం ముందే చెప్పారు కాదేమో అంది ఆవిడ. ముందే చెప్పచ్చుగా అంటే అడగనిదే సలహాలు ఇవ్వరాదు. ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు. అడిగావు కాబట్టి చెప్పాను, అడగకుండా ఇస్తే వినవు. అప్పుడు ఇప్పుడు అడిగావు కాబట్టి ఇచ్చాను, పరిగెత్తానట. వెంటనే వీడు చెక్కచెక్క వచ్చి ఓ తులసీదళం తీసుకుని దాని మీద శ్రీరామ అని రాసి, ఆంజనేయుడు అమ్మ లడ్డూలు అయిపోయాయి పట్టుకురి ఆహారం అంటూ ఉంటే ఈ తులసీదళం వేసింది. ఆయన దాన్ని కూడా తీసుకుని ఒట్లో వేసుకుని తిని, అబ్బా ఎంత మధురముగా ఉన్నది, అద్భుతముగా ఉన్నది, నా కడుపంతా నిండిపోయింది, ఆనందంతో తృప్తితో ఉన్నాను, ఇంకా నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లా, తృప్తి అయిపోయింది. తల్లి ఇన్ని పదార్థాలు పెట్టావు అవన్నీ ఒక ఎత్తు, ఆఖరణ పెట్టిన ఈ లడ్డు ఏదో మరీ బాగుంది, ఇదేమి లడ్డు తల్లి అన్నట్టు. ఈ ఆహారం పేరేమిటంటే అదో స్పెషల్ ఐటెం నాయన, నీకోసం చేశాను, రామచంద్ర ప్రభువులు వారి సలహాతో తయారు చేసిన ఆహార పదార్థం అది అనగానే, అద్భుతం అమ్మా ఈ పదార్థం ముందే పెడితే మిగతా పదార్థాలు అన్నీ తినేవాడికి అదేమో అనగా, ఎప్పటికైనా సంతృప్తి పొందావు నాయన అని నమస్కారం చేసుకుంది చాడు. శ్రీరామ నామంతో సంతృప్తి పొందాడు ఆయన. ఇక రామనామం కంటే వేరే సంతృప్తినిచ్చే వస్తువు ఈ ప్రపంచంలో ఆయనకి మరొకటి ఏదీ లేదన్నారు. ఈ ఆయనకి ఇష్టమైనది రామనామమే. అందుకే ఇలాంటి కథలు చదివాడు కాబట్టే రామదాసు గారి కీర్తనలో పాలు మేగడల కన్నా పంచాదార చిలకల కన్నా ఓ రామ నీ నామెంత రుచిరా అన్నాడే. ఎన్నో పురాణములు చదవాలి, ప్రత్యక్ష ప్రమాణాలు తీసుకోవాలి, అప్పుడు రామనామంలో ఉన్న మహిమ తెలుస్తుంది. ఈ చరాచర జగత్తులో రామ అనే నామం వంటి నామం మరొకటి లేదన్నారు. అందుకని నేను ఎన్నోసార్లు భజనలో పాడించాను కదా పురాణాల మధ్యలో, ఏం చేస్తున్నా రామానండి అన్నాను ఆయన. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండుతూ, వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్, రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్. ఇలా ఏ పని చేస్తున్నా అన్నమాట, తింటున్నా తినకపోయినా, వండుతున్నా వండకపోయినా, వండిస్తున్నా వండించకపోయినా, నిద్రపోతున్నా, సర్వకాల సర్వావస్థలలో ఆ నామం జపం చేస్తే ఆ నామం వల్ల మన శరీరం అంతా రామమయమైపోతుంది, రోమ రోమము రామమయమైపోతుంది. అప్పుడు హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. హనుమత్ సాక్షాత్కారం పొందాలంటే దానికి సులభోపాయం రామనామ జపమే. హనుమంతుడు ఏమన్నాడు, క్షుద్రం ఐహికం రాముణ్ణి అడక్కండి, నాకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు వేసా కావాలి, ఇలాంటి కోరికలు ఏవి మా రాముణ్ణి అడక్కండి, అవి నన్ను అడగండి, నేను తీరుస్తాను. మీకు ముక్తి కావాలంటే రాముణ్ణి అడగండి, మోక్షం రాముణ్ణి అడగండి, కోరికలు నన్ను కోరుకోండి, నేను తీరుస్తాను. కానీ నన్ను మెప్పించాలంటే దానికి సులభోపాయం రామనామమే. అందుకే రామనామం ఎక్కడుంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు ఆయన. మీరు రోజు రామానండి కాదు, వచ్చి కూర్చోకపోతే అడగండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామ 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 అనే సంకీర్తన ఎక్కడ జరిగితే అక్కడికల్లా హనుమంతుడు వస్తాడు. వినయంతో కూర్చుంటాడు అక్కడ, ఆయనకి ఆనందంతో కన్నీళ్ళు వస్తాయట. అది ఆనంద బాష్పం అంటే, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఇలా రెండు చేతులు జోడించి ఆ జోడించిన చేతుల మీద తల పెడతాడు. దానికి కృతమస్తక అంజలి అని పేరు. ఇలా చేతులు రెండు జోడించి తల వంచి దాని మీద పెట్టి రామనామం జరుగుతున్న చోట కూర్చుంటాడు ఆయన. మారు వేషంలో కూర్చుంటాడండి. ఆయనకి ఎంత ఇష్టమో రామనామం అంటే. ఇందులో ఏదో రూపంలో హనుమంతుడు ఉన్నాడు తెలిసే, ఇప్పుడు ఇక్కడ రాముడి కథ ఆయన గురించి జరుగుతుందంటే వచ్చి తీరతాడు ఆయన. ఏ రూపంలో ఆయన రావచ్చు, ఈయన రూపంలో, ఈ బాలుడి రూపంలో, లేకపోతే ఇంకో రూపంలో, ఏదో రూపంలో వస్తాడు ఆయన. ఆయన లేని చోటు అంటూ ఉండదు. ఆయన లేడు అనుకోవడం అంత భ్రమ మరొకటి లేదు. అందుకనే నిరంతరం రామనామ సంకీర్తనం జరగాలి. ఆ రామనామ సంకీర్తనం వల్ల ఏమవుతుంది, కంఠంలో మాధుర్యం వస్తుంది, శరీరంలో అన్ని రకాల అవయవాలు ఆనందంతో నిండిపోతాయి, భయంకరమైన దుఃఖములు సంతాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఒక క్షణకాలం రామ అనుకునేవాడిని. అసలు రామనామం చేయకుండా ఎవడుంటాడు? రామనామం జపం చేస్తే ఆ క్షణమే కష్టం కూడా ఒక విశిష్టమైన సుఖంగా మారిపోతుంది. చాలా కాలం క్రితం ఢిల్లీ వీధుల్లో అక్బర్ పరిపాలిస్తున్న కాలంలో ఆయన అప్పుడప్పుడు మారు వేషాల్లో వెళ్ళేవాడు. ఎన్ని చెప్పినా తురకలకి పరమత సహనం ఉండదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర మతాల వాళ్ళని పడగొట్టేయాలనుకుంటారు. కుదరక కానీ కుదిరితే మొత్తం ఆలయాలన్నీ పడగొట్టేవారు. అప్పట్లో స్ట్రాంగ్గా నిలబడిన వాళ్ళు మహానుభావులు ఉండడం వల్ల గుళ్ళు నిలబడ్డాయి. ఢిల్లీలో ఇప్పుడు చిరాగ్ అని పిలుస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఒక ఆంజనేయుడి ఆలయం ఉన్నది, ఇప్పటికే ఆలయం ఉన్నది. ఆలయంలో ఈ అక్బర్ పరిపాలన కాలంలో ఒక అర్చకుడు ఉండేవాడు. పరమభక్తితో ఆంజనేయుడిని అర్చించేవాడు ఆయన. ప్రతిదినము కూడా ఉదయం లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని హనుమంతునికి సింధూరం పూసేవాడు. సింధూర ప్రియుడు ఆయన. సింధూరం అంటే కుంకుమ అని అర్థం. అంతకంటే ఏం లేదు, ఏం కంగారు పడక్కర్లేదు. సింధూర ప్రియుడు అంటే ఏదో అనుకోకండి. సింధూరము అంటే కుంకుమ, తిలకము. వత్తకూడదు సుమా, సింధూరం అంటున్నారు ఈ మధ్యన, సింధూరము అనాలి. సింధూరము అంటే ఏనుగు, ఒత్తుండి దీర్ఘం లేకపోతే ఏనుగు అని అర్థం. సింధూరం వ్రజసేవిత, ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది అమ్మ అని లలితా సహస్రనామంలో ఉన్నది. అది ఆ ఒత్తు తీసి దీర్ఘం ఇస్తే సింధూరం అంటే కుంకుమ. ఒక రకమైన ప్రత్యేకమైన ఎర్ర కుంకుమ నువ్వుల నూనెలో కలిపి ఆయనకి లేపనంగా పూస్తే హనుమంతుడు చాలా ఇష్టపడతాడు. అలా లేపనంగా పూసి తమలపాకులతో ఆయన్ని పూజించేవాడు ఆయన. నాగవల్లీదళము అనగా తమలపాకు, నాగవల్లీదళ ప్రియుడు ఆయన. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు మాత్రం సంకీర్తన చేసుకుని తన దారిని తాను వెళ్ళిపోయేవాడు. ఆ రోజుల్లో తులసీదాసు గారు రచించిన అద్భుతమైన ఈ హనుమాన్ చాలీసాని నిత్యం పవళింపు సేవలో పాడి ఆ తర్వాత హారతిచ్చి గుడికి తలుపు వేసుకుని ఈ అర్చక స్వామివారు ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇలా ఉండగా ఒక రోజున అక్బరు మారు వేషంలో బీర్బల్ని, ఆస్థాన గాయకుడైన తాన్సేనుని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. అక్బర్ దగ్గర తాన్సేన్ అని పేరు కలిగిన ఒక విద్వాంసుడు ఉండేవాడు, సంగీత విద్వాంసుడు. చాలా మధురంగా పాడతాడు అతడు. దీపక్ అనే రాగం పాడితే దీపాలు వెలిగేవిట. ఇప్పుడు అక్కడ ప్రమిదలు ఉన్నాయి. ప్రమిదలో ఒత్తి వేసి నూనె పొయ్యకుండా నీళ్లు పోసి ఈయన దీపక రాగం ఆలపిస్తే టక్కన దీపాలు వెలిగేవిట. ఇది అందులో నూనె లేదు, నీళ్లు ఉన్నాయి, అగ్గి పెట్టి పెట్టి వెలిగించలేదు, అయినా వెలిగేవిట. అది అతని ప్రభావం. ఎప్పుడైనా వర్షాలు లేకపోతే మేఘమల్హార రాగం అనేటటువంటి పాట పాడేవాడు ఆయన. ఆ రాగంలో కనుక పాట పాడితే ఆకాశం అంతా మేఘావృతమై వర్షాలు కురిసేవి. మేఘమల్హార రాగం పాడితే వర్షాలు కురిసేవంటే ఆయన ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు ఆలోచించండి. మహానుభావులు కొంతమంది కంఠం విప్పితే దేవుడు వచ్చి తీరతాడు. ఆనాడు వాళ్ళు ఎలా పాడారో తెలియదు, కానీ ఆధునిక కాలంలో భక్తజీదేవుడు అష్టపదులు ఘంటసాల పడితే కృష్ణుడు దిగి రాకుండా ఉంటాడో ఆలోచించండి ఒకసారి. మనం జయదేవుడిని చూడలేదు, కానీ ఘంటసాల పాడితే జయదేవుడు ఇంత బాగా పాడాడా అని మనమే ఆశ్చర్యపోతాం. కృష్ణుడి యొక్క వర్ణనే అద్భుతం. ఆ వర్ణనని ఆయన తన కంఠంలో పలిగిస్తే అది విని పరవశించకుండా ఎవడన్నా ఉన్నాడంటే వాడు దురదృష్టవంతుడు అని అర్థం అనమాట. నాకు అంత ఇష్టం అనమాట ఆ అష్టపదులంటే. సజల జలద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరగ భరేణ. సజల జలద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరగ భరేణ. సకల భువన జన వరతరుణేన వహతి నసారుజమతి కరుణేనా యారమిదా వనమాలినా సహీ యారమిదా వనమాలినా. ఎంత అద్భుతమైన భావం. శ్రీకృష్ణ పరమాత్ముడు నీటితో నిండిన మేఘము ఎటువంటిదో అటువంటి కాంతితో ఉంటాడట. రుచిరము అంటే కాంతి. జలద రుచిరము అంటే మేఘము వంటి కాంతి కలిగిన వాడు. మళ్ళీ ఆ మేఘం కూడా నల్ల మేఘం అయి ఉండాలట. వర్షాకాలంలో నీటితో నిండిన మేఘములు కారుమబ్బులు అని పిలువబడతాయి, నల్లని మేఘములవి. అదే శరత్కాలంలో మేఘములు తెల్లగా ఉంటాయి. కాబట్టి మేఘశ్యామలుడు అంటే తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడో అలా చెప్పలేం మనం. ఎందువల్ల మేఘాల్లో తెల్ల మబ్బులు ఉంటాయి, నల్ల మబ్బులు ఉంటాయి. అందుకని మనకు అనుమానం లేకుండా సజల, నీటితో నిండిన జలద మేఘముల యొక్క సముదాయము వంటి రుచిరేణ కాంతి కలిగిన వానికి, కాంతి కలిగిన వానితో తిరిగినటువంటి గోపిక నల్లని నీటితో నిండిన మేఘం ఎలా ఉంటుందో అటువంటి నల్లని కాంతి కలిగిన కృష్ణునితో తిరిగిందట ఒక గోపిక. ఇప్పుడు ఆ కృష్ణుడికి దూరం అయితే హృదయం విరహంతో నిండిపోవడం వల్ల కృష్ణ నువ్వు దూరం అయితే ఉండలేకపోతున్నావు అని ఏడుస్తోందా జాలీగా అని రాశాడు ఆయన. అంటే కృష్ణుడికి దూరం అయితే అంత ఏడుస్తారు వాళ్ళు. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ కృష్ణుడు ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క చరణంలో వర్ణించారు. అందులో ఈ చరణంలో ఆయనని నల్లని మేఘకాంతి కలిగిన వాడు అన్నారు ఆయన. అందుకే మన పూర్వులు ఘనసుందర అల్ల ఘనాఘనసుందర, ఘనము అంటే మేఘం, ఘనాఘనం అంటే వర్షాకాల మేఘం. వర్షాకాల మేఘం మాత్రమే నల్లగా ఉంటుంది, కృష్ణుడి రంగు ఆ రంగు అన్నమాట. చూసారు, అందుకని ఘనాఘన సుందర అన్నారు తప్ప ఉత్తి ఘనసుందర అల్ల. కేవలం ఘనశ్యామ అనకూడదు, నీల ఘనశ్యామ అనాల్సిందే. ఆ ఔచిత్యం తెలిసిన కవులు వాళ్ళు. వాళ్ళు అలా వర్ణిస్తూ ఉంటే దాన్ని మహానుభావులు సరైన రీతిలో పాడుతూ ఉంటే ఆ మాధుర్యమునకు నిజంగా రాళ్ళు కూడా కరిగిపోతాయి. కారణం అక్కడ భక్తి ఉన్నది కనుక. సరే ఇదో పక్కన పెడితే అక్కడ హనుమాన్ చాలీసాని అర్చక స్వామి వారు గుడి దగ్గర కూర్చుని పాడుతున్నాడు, పరమ మధురంగా పాడుతున్నాడు, భక్తితో పాడుతున్నాడు. మారు వేషంలో అక్బర్ అక్కడికి తాన్సేన్తో బీర్బల్తో కలిసి వచ్చాడు. నిజంగా తాన్సేన్కే మతిపోయింది. మేఘమల్హార రాగం పాడితే మేఘాలు తెప్పించి వర్షం కురిపించగలిగే నేను ఇతని కంఠస్వరానికి, ఇతని శృతికి మతిపోయి ఆశ్చర్యపోతున్నాను అనుకున్నాడు. అసలు నేను ఇంత బాగా పాడలేను అనుకున్నాడు ఆయన. సరే బీర్బల్ పరవశించిపోయాడు. బండరాతి గుండె కలిగిన గోమాంస భక్షకుడు అక్బరు కూడా అడిలిపోయాడు ఆ రాగానికి. అంత ఆశ్చర్యపోయాడు, నిజంగా రాళ్ళు కరిగిపోతున్నాయి, అంత బాగా పాడుతున్నాడు ఆయన. హనుమాన్ చాలీసా పాడుతూ ఉంటే, భక్తితో పాడుతూ ఉంటే రాళ్ళు కరగకుండా ఉంటాయా? అలా కాసేపు విన్నాడు. గానం పూర్తయిపోయింది. అయిన తర్వాత అక్బరు చప్పట్లు గట్టిగా కొట్టేశాడు, తట్టుకోలేక, ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొట్టి, మహాత్మా నువ్వెవరవే అని అడిగాడు. ఈ ఆంజనేయ స్వామి వారికి కార్యసిద్ధి హనుమంతుడికి నేను అర్చకుండా అన్నట్టే. మన ఢిల్లీని అక్బర్ అనే బాద్షాహ్ పరిపాలిస్తున్నాడు, నీకు తెలుసా అంటే తెలుసండి అన్నాడు ఆయన. ఆయనకి సంగీతం అంటే ఇష్టం. తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసుని కూడా తన దగ్గర పెట్టుకుని జీతం ఇచ్చి పోషిస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఈ చిన్న ఉద్యోగం చేసుకునే బదులుగా అక్కడికి వెడితే బోలు డబ్బిస్తాడు కదా, కీర్తి వస్తుంది కదా, శాలువాలు వస్తాయి కదా, మెళ్ళలో గొలుసులు వస్తాయి కదా, కంకణాలు వస్తాయి, గండపిండేరాలు వస్తాయి కదా అంటే ఆయన నవ్వి, నాయనా నువ్వే అక్బర్ అని తెలుసు అన్నట్టు. ఇప్పుడు అక్బర్కి మతిపోయింది. నయ్యం, నా మారు వేషాన్ని ఈయనే పసిగట్టేశాడు, ఏ శత్రువులనే పసిగడితే చంపేస్తారు కదా, శత్రువులకి నేను చక్రవర్తి అని తెలిస్తే చంపేరా అని వణికిపోయి నన్ను ఎలా గుర్తుపెట్టావన్నాడు. మా ఆంజనేయుడికి నేను అర్చకుణ్ణి, ఆయన పూజని భక్తితో చేయటం వల్ల ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం దొరుకుతుందో నాకు తెలుసు, ఎదురుకుండా ఉన్నవాడు ఎవడో వాడి మనస్సులో ఏముందో నాకు తెలుసు. ఈ ఆంజనేయ అర్చన ప్రభావం వల్ల నీవు అక్బరు అని కనిపెట్టాను. సరే అది ప్రక్కన పెట్టు. నువ్వేమన్నావు, నీ దగ్గరకు వస్తే నాకు మంచి ఉద్యోగం ఇస్తావా, నెలకు $50,000 కెనడా డాలర్లు ఇస్తావా, నాకు గండపిండేరాలు ఇస్తావా, మంచి ఇల్లు ఇస్తావా? అవి నాకెందుకు, నువ్వు ఇచ్చే గండపిండేరం అది గండపిండేరం కదా, గండం, పిండేరము వద్దు గండము వద్దు నాకు. నా కంఠం నిజానికి అంతగా మధురమైన కంఠం కాదు, నా కంఠంలో మాధుర్యం ఉండేది కాదు ఒకప్పుడు, కానీ రోజు నేను హనుమంతుని మీద భక్తితో హనుమాన్ చాలీసా పాడుతున్నాను. నా స్వామి మీద భక్తితో పాడుతూ ఉండగా 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 నాకు తెలియకుండా సంగీతం వచ్చింది, కంఠంలో మాధుర్యం వచ్చింది. నీ పక్కనున్నాడే తాన్సేన్, అతనికంటే ఈనాటి కాలంలో ఈ ప్రాంతంలో మరొక సంగీత విద్వాంసుడు లేడు, కానీ అతని కంఠం కంటే నా కంఠం నీకు ఎందుకు బాగా ఆనందం కలిగించిందో తెలుసా? అతడు నీ ఆనందం కోసం పాడుతున్నాడు, తన విద్యని నీలాంటి వాడికి డబ్బుకు అమ్ముకుంటున్నాడు. నేను నా స్వామివారికి అమ్ముకుంటున్నాను, నేను డబ్బు కోసం అమ్ముడుపోవడంలా. అక్కడ తేడా ఉన్నది మైత్రికి. ఎంత గొప్ప సంగీత విద్వాంసుడైనా డబ్బు కక్కుర్తిలో పడిపోతే ఇతరుల కోసం పాడడం మొదలు పెడితే కంఠంలో మాధుర్యంలో తేడా వస్తుంది. నేను డబ్బుల కోసం పాడలేదు, కేవలం నా స్వామి మీద భక్తితో పాడుతున్నాను, ఆయన ఆనందం కోసం పాడుతున్నాను, అందుకే నా కంఠంలో ఇంత మాధుర్యం ఉందన్నాడు. ఎంత తేడా అర్థమైంది ఇప్పుడు మీకు? మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎంత పండితులమైనా మన పాండిత్యం భగవంతునికి వినియోగించాలి, అప్పుడు మన పాండిత్యం పెరుగుతుంది, కంఠంలో మాధుర్యం వస్తుంది. ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పాటలు పాడితే మొదలు పెడితే కొంతకాలానికి ఏమవుతుందన్నమాట, తెలియకుండానే మన శక్తులన్నీ ఉడుగుతాయి. అందుకే భాగవతం అనే కావ్యము రాసి కూడా పోతన గారు పొరపాటును కూడా దానిని మహారాజులకు అంకితం ఇవ్వలేదు. అంకితం ఇస్తే బోలెడంత డబ్బిచ్చేవారు ఆ రోజుల్లో. ఏమన్నాడు, కమ్మని గ్రంథం ఒక్కటి, ఒక అద్భుతమైన గ్రంథం రాశావు నువ్వు భాగవతం వంటిది, ఏ రాజుకైనా అంకితమిస్తే కొమ్మంచి ఇయ్యని వెయ్యారు నిమ్మహిదొన్నంగనేల ఇట్టి మహాత్ముల్ అని శ్రీనాథుడు అన్నాడు పోతనతో. ఇంత మంచి గ్రంథాన్ని ఏ మహారాజు గారికి అంకితమిస్తే భాగవతాన్ని అంకితం తీసుకుని 1000 6000 బంగారు నాణ్యాలు ఇస్తారన్నారు. ఆ రోజుల్లో 6000 బంగారు నాణ్యాలు అంటే మాటల, అన్ని నాణ్యాలు తీసుకుని సుఖంగా ఉండక ఎందుకయ్యా పొలం దున్నుకుంటావు ఇంత కష్టపడుతున్నావు అంటే ఆయన నవ్వి, 6000 బంగారు కాసులు కాదు 60 కోట్లు ఇచ్చినా నాకు అనవసరం, నేను రాముడికి అంకితం ఇస్తాను. రాముడికి అంకితం ఇచ్చి ఇంత పప్పన్నం తిన్నా చాలు, మజ్జిగ నీళ్లు తాగినా అది ఆనందమే. భక్తి లేనివాడు, నాస్తికుడు, పాపాత్ముడు, లేక ఎవడో విలాసపురుడు ఇచ్చే డబ్బులు నాకు వద్దుపమ్మన్నాడు ఆయన. జ్ఞానులు డబ్బులకు అమ్ముడుకుపోతారటండి, భగవంతుడి కోసం అమ్ముడిపోతారు. ఇప్పుడు మీరు పిలిచి నన్ను 1 కోటి రూపాయలు ఇస్తాను, కానీ నీకు మద్యం ఇస్తాను తాగంటే తాగుతాను, నేను ఓ బ్రాందీ చేసా పెట్టండి, $1 కోటి పక్కన పెట్టండి, ఈ తాగితే 1 కోటి రూపాయలు ఇస్తానంటే 1 కోటి రూపాయల కోసం నేను ఈ దరిద్రపు డొక్కు బ్రాందీ తాగుతానా, మీరు ఆ బ్రాందీ పోసి దాంతో నాకేమో ఆహారం పెడితే నేను తింటానా, నాకు కావలసింది ఆ భగవంతుని మీద భక్తి. భక్తి కలిగితే పండు పెట్టినా తింటాం, తొక్క పెట్టినా తింటాం. భక్తి లేకుండా మీరు కోట్లు కుమ్మరించినా ఒక అక్కర్లేదు. కాబట్టి మనం ఈ కథ ద్వారా కనిపెట్టవలసింది ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన విద్యని భగవదర్పితం చేయాలి. ఆయనకు అర్పితం చేసిన ఏదైనా అది మహత్తరమే అవుతుంది. దానివల్ల కంఠంలో మాధుర్యం వస్తుంది, శక్తిలో మాధుర్యం వస్తుంది. ఇది కనిపెట్టే మహానుభావుడు అర్చకుడు హనుమాన్ చాలీస అని హనుమంతుని దగ్గర పాడాడు, డబ్బుల కోసం పాడలేదు. అది గుర్తుపెట్టుకునే మన కోసం హనుమాన్ చాలీస పారాయణ చేస్తారు స్వామీజీ. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎన్నోసార్లు ఎక్కినట్లుగా ఎందుకు మనందరి చేత గానం చేయిస్తున్నారు? ఒరే పిచ్చివాళ్ళలారా, ఎవడైనా హనుమాన్ చాలీస అని భక్తితో పారాయణ చేస్తే హనుమంతుడు ఆ ఇంట్లో ఉంటాడు, వాడికి సిద్ధి అవుతుందిరా అని చెప్పడం కోసమే పరిగట్టుకుని ప్రచారం చేయిస్తున్నారు. దాన్ని హనుమాన్ చాలీస అని స్వామి ఒక ఉద్యమం కింద చేపట్టారు తెలుసుగా మీకు, ఆ విషయం నేను కొత్తగా చెప్పేదేముంది, అందులోనే చెప్పారు. ఏమని, యహ శతవారు పాఠకర్రదోయి చోటకి బంది మహాసుఖహోయి, ఎవడైనా దీనిని శతవార్ 100 టైమ్స్ 100 సార్లు ఒకే చోట కూర్చుని పారాయణ చెయ్యండి దీనిని, వాడు చెరసాల్లో ఉన్న విముక్తి పొందుతాడు. చోటహి బందీ, జైల్లో పడి ఉన్నవాడు కూడా బయటకు వస్తాడు. మహాసుఖహోయి, గొప్ప సుఖం కలుగుతుంది వాడికి. నిజంగా చెప్తున్నానండి, ఒక ఆయన చాలా గొప్పవాడు, ఏ తప్పు చేయలేదు, కానీ కర్మగాలి ఆయన మీద అభాండం పడింది, ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది, మా ఆయన నిజంగా తప్పు చేయలేదండి అంటే, అమ్మా ఆయన తప్పు చేశాడో లేదో నాకు తెలియదు నీకు తెలియదు, కాబట్టి ఈ భారం హనుమంతుడి మీద పెట్టు, శనివారం నాడు 100 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యి, మీ ఆయనలో ఎక్కువ తప్పు లేకపోతే గ్యారంటీగా బయటకు వస్తాడన్నాను. నిజంగానే ఆవిడ పారాయణ చేసింది, టక్కన బెయిలు ఇచ్చారు, తర్వాత కేసు కొట్టేశారు, శుభ్రంగా బయటకు వచ్చాడు ఆయన. ఇప్పుడు సుఖంగా తిరుగుతున్నారు వాళ్ళు. అందువల్ల జైల్లోంచి బయటికి రావాలంటే మన వాళ్ళు ఈ హనుమాన్ చాలీస అనే భక్తితో పారాయణ చెయ్యాలి. వాళ్ళు మహాసుఖపోయి చాలా సుఖం కలుగుతుంది. వాడికి కార్యం అవుతుందో లేదో ఎలా తెలుసు? ఏమంటే మేము 100 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేస్తాం, చేస్తే పని అవుతుందా, దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? ఉంది, దానికి సాక్ష్యం శివుట్ట, जो इस हनुमान चालीसा को पढ़ता है उसके लिए कार्य सिद्धि होगा, जरूर होगा। इसके लिए साक्षी साक्षात गौरीश है, शंकर है अन्नाडैन, शिवुडंतटिवाडु साक्षी। इदि चदिवावा, शिवुडु साक्षिगा ई पनि अवुतुंदि, ईश्वरुडु దీనికి సాక్షి టాక్గా విట్నెస్ అన్నారు ఆయన. అంటే ఎంత నమ్మకం లేకపోతే తులసీదాస్ ఆ మాట అన్నాడు, నేను హనుమాన్ చాలీసా రాశాను, ఇది చదవండి, మీరనుకున్న పనులు అవుతాయి, దీనికి సాక్షి శివుడే, అవ్వకపోతే అప్పుడు అడగండి అన్నాడు ఆయన. కాకపోతే మనం భక్తితో చెయ్యాలి, చేసేటప్పుడు నిజమైన భక్తితో చెయ్యాలి, నియమంతో చెయ్యాలి. కొంతమంది పనులు మొదలుపెట్టడం, మధ్యలో ఆపేయటం, రెండు రోజులు చేసిన తర్వాత మూడో రోజు అయ్యో రెండు రోజులు హనుమాన్ చాలీసా చదివాను, తోక కూడా కనపడలేదు హనుమంతునిది, ఇంకా ముఖమేం కనపడుతుంది అంటే రెండు రోజులకు వస్తాడు ఏంటి ఆయన? నమ్మకంతో పని అయ్యేదాకా దృఢచిత్తంతో చెయ్యాలి, కడు విశ్వాసంతో చెయ్యాలి. 100 సార్లు చేయమంటే ఓ 2 సార్లు చేసి, హాయ్ బాబు 2 సార్లు, ఇంకా 98 సార్లు ఎప్పుడు అవుతుందిరా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు అని చేస్తే సిద్ధి ఎలా అవుతుంది? తపస్సు అంటే వేడి, ఎన్నో కష్టాలు సహించాలి, పరీక్షలు ఎదుర్కోవాలి, అప్పుడు సిద్ధి అవుతుంది. అలా దృఢచిత్తులై ఉన్నటువంటి వాళ్ళకి గ్యారంటీగా అనుకున్న పని అవుతుంది అంటారు. ఉదాహరణ నేనే చెప్తున్నాను, కానీ నేను ఏదన్నా అనుకున్నానంటే అది తీరుతుంది. కారణం ఏంటంటే అంత నమ్మకంతో చేస్తున్నాం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఇది మంత్రం, గురువుగారు ఇచ్చారు, ఇది చేస్తే పని అవుతుంది అని నమ్మకంతో చెయ్యి, అది తీరుతుంది. నమ్మకం లేదా ఆ పని అవ్వదు. తీర్థం కూడా అంతే. ఓ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఇది కాశీ గురువుగారు చెప్పారు అని నమ్మి వెళ్ళండి, ఆ కాశీకి వెళితే తగిన ఫలితం వస్తుంది. అలాగే అర్చక స్వామి వారు తీర్థం ఇస్తున్నప్పుడు ఇది తీర్థమే అనే నమ్మకంతో తాగండి. ఏమండి ఇవి నీళ్ళు అంటారా మినరల్ వాటర్ అయినా అంటే అది మినరల్ వాటర్ అవుతుంది. అది మినరల్ వాటరా ఇంకేదో ఫ్యూనరల్ వాటరా, ఇవన్నీ మనకు అనవసరం. భగవంతుని దగ్గర పెట్టాడు ఆయన, మన చేతిలో పోస్తున్నాడు. సాల గ్రామ శలావారి పాపహారి విశేషత జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం హనుమత్పాదోదకం పావనం శుభం అని చెప్పి చేతిలో పోయిగానే అది హనుమంతుడి కాళ్ళు కడగ్గా వచ్చిన పరమ పవిత్రమైన తీర్థజలం అవుతుంది. ఆ తీర్థం మీద నమ్మకంతో తాగితే దానివల్ల మనకి రావలసిన శుభాలన్నీ వస్తాయి, అశుభాలు తొలగిపోతాయి. కాబట్టి అంత నమ్మకంతో తాగాలి. ద్విజే నీ పురోహితుడి మీద కూడా అంత నమ్మకం ఉండాలి. ఈయన మా పురోహితులు వారు, ఈయన నాకు ఈ పని చెప్పారు, నాకు ఈ ముహూర్తం పెట్టారు, ఈయన నా చేత ఈ పని చేయిస్తున్నారు అని నమ్మాలి. అంతేగాని ఆయన ఏమండి ఆచమనం సరిగ్గా చేయించారా, జీలకర్ర బెల్లం ముహూర్తంలో పెట్టించారా అని నువ్వే అడిగితే ఆయన మీద నీకు నమ్మకం లేదని అర్థం. అందువల్లే నీకు అనుకున్న పనులు అవడం లేదు. కాబట్టి ద్విజుడి మీద నమ్మకం ఉండాలి, దైవం మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉండాలి. అక్కడున్నది విగ్రహం అనుకోకు, ఇది ఆంజనేయుడు, కార్యసిద్ధి హనుమంతుడు ఈయన. ఈయనని మా స్వామీజీ ఇక్కడ ప్రతిష్ఠించారు, 1 సంవత్సర కాలం అయ్యింది, ఈ స్వామి దగ్గరకు వస్తే డైరెక్ట్గా మాట్లాడతాడనే నమ్మకంతో రండి. అది విగ్రహం అనుకోకండి, మన నిగ్రహం కోసం పెట్టిన విగ్రహం అనుకోండి. సాక్షాత్తు హనుమంతుడే అక్కడ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు పనులు అవుతాయి. ఇక దైవజ్ఞుడి మీద, జ్యోతిష్కుడి మీద కూడా అంత నమ్మకం ఉండాలి. జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాక ఆయన ముహూర్తం పెట్టాక, ఈ ముహూర్తం గట్టిదేనా మంచిదే పెట్టారా అని అడిగామంటే నీకు ఆయన మీద నమ్మకం లేదు, అప్పుడు ఆ ముహూర్తం పనిచేయదు. ఒక ముహూర్తం పెట్టాక మళ్ళీ 2 అడగకూడదు, ఎందుకైనా మంచిది 4-5 పెట్టండి అంటాడు. అందుకే 4-5 పెళ్ళిళ్ళు అవుతున్నాయి కలియుగం. ఒక పెళ్లితో సంతోషం లేక ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే ముహూర్తం పెట్టినప్పుడే ఆయన మీద నమ్మకంతో పెడితే ఆయన పెట్టిన ఆ ఒక్క ముహూర్తం దిగ్విజయం అవుతుంది తప్ప ముందే మనం 4 ముహూర్తాలు అడిగితే అందులో ఏ ముహూర్తము సెట్ అవ్వదు. నమ్మి వెళ్ళాలి. భేషజే వైద్యుని ఎందు కూడా విశ్వాసం ఉండాలి. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన మందు ఇచ్చాడు, ఆ మందు వేసుకోవాలి. దిక్కుమాన మందే వేసేస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ, కనబడితే తను వేసేయడమే, విమానం ఎక్కమా దిగేదాకా మందే. దాంతో పోలిస్తే కాస్త డాక్టర్ గారు ఇచ్చింది మంచి మందేగా నమ్మండి. ఆయన నమ్మి డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు నేను నమ్మి వేసుకుంటున్నానంటే పనిచేస్తుంది. అంతేగాని ట్యాబ్లెట్ సరిపోతుందా, ఇంజక్షన్ అక్కర్లేదా అని మనమే అడిగితే పొడుస్తాడు. ఆయనకే ఆయన సొమ్మం పోయింది ఇంకో 10 రూపాయలు వచ్చుకుంటాడు. కాబట్టి డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ అంటే వైద్యుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, వైద్యం నారాయణ హరిహరికి ఎవరి మీద నమ్ముకుంటే ఆయన దగ్గరికి వెళ్ళు. నమ్మకం లేని వాడి దగ్గరికి వెళ్ళదు. నమ్మి చేస్తేనే ఆయన ఇచ్చిన మందు పనిచేస్తుంది. ఆఖరణ గురవు, గురువునందు, నీ గురువునందు నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఆ గురువు వల్ల ప్రయోజనం పొందుతావు. ఆయన సరిగ్గా నమ్మక అభాండాలు వేసావా సర్వనాశనం అయిపోతావు. అందుకని ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. కాబట్టి ఇప్పుడు మనం హనుమా హనుమా అను అంతే అయిపోతుంది పని. చాలా కాలం క్రితం అవధానంలో చెప్పానమాట, హనుమా 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 అనుమా అనుమానమేమి ఆతని దయలం గనుమా సకల శుభంబుల మనుమా జీవనము లోకమాన్యము వినుమా. ఎప్పుడో చెప్పిన పద్యం, 23 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం. హనుమా 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 ఇలా 3 సార్లు హనుమా 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 హనుము. ఇంక నీకు అనుమానం లేదు, ఆయన దయలు నీ మీదకు వస్తాయి, ఆయన నిన్ను దయ చూస్తాడు, దానివల్ల సకల శుభములు నీకు లభిస్తాయి, సుఖంగా జీవిస్తావు. సకల శుభంబుల మనుమా అంటే సకల శుభంబులతో సుఖాలతో జీవించుమా. అప్పుడు జీవితం లోకమాన్యము వినుమా, లోకంలో అందరూ నిన్ను పొగుడుతారు, నీ జీవితం లోక కీర్తికరమవుతుంది, అందరి ప్రశంసలు అందుకుంటూ సుఖంగా జీవిస్తావు. కాబట్టి ఎప్పుడు హనుమన్ నామస్మరణం చెయ్యాలి. ఆంజనేయుడు ఉంటే అక్కడ రాముడు ఉంటాడు, రాముడు ఉంటే ఆంజనేయుడు ఉంటాడు, ఈ ఇద్దరు మనల్ని రక్షిస్తూ ఉంటే మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. దుఃఖములు ఎప్పుడైనా రాక తప్పవట, వచ్చిన దుఃఖములను తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. అందుకే తుమరక్షక కాహూపోడరన, నువ్వు రక్షకుడివి నాకు బాబు. ఆంజనేయ నువ్వే దిక్కనుకున్నావు, నిన్నే రక్షించమని కోరుతున్నావు, నువ్వు మాకు రక్షకుడివి, ఇంక మేము దేనికి భయపడాలి? ఆంజనేయుడంతటి వాడు ఎదురుగుండా రక్షకుడిగా ఉంటే మనం భయపడాలా? ఏం భయపడక్కర్లా. కాకపోతే కొంతమంది ఏమంటారంటే, ఎప్పటి నుంచి రామనామం ఎందుకండి, ఎప్పటి నుంచి ఆంజనేయ నామం ఎందుకండి, ముసలితనంలో రిటైర్ అయ్యాక కదా చేయవలసింది, పిల్లలం మేము హాయిగా ఇంట్లో కూర్చుని జోదం ఆడుకుంటాం, లాస్ వేగాస్ కెడతాం, అప్పుడు వేగంగా లాస్ అయిపోతాయి అన్నీ, అలాగే చక్కగా తీర్థపానాలు చేస్తాం, ఉఫు ఉఫు అని మొహమ్మద్ సిగరెట్ వదులుతాం, ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి. ఆఖరణ ఈ ఎంజాయి గంజాయి అయ్యాక రిటైర్ అయిపోయాక ముసలితనంలో అప్పుడు హనుమన్నామం చేస్తే చాలదా, అప్పుడు రామనామం చేస్తే చాలదా అని ఒక ఆయన అడిగాడు పాపం. పైగా గొప్ప మనిషి కదా ఆయన, అవతలాడి చాలా తెలివైన వాడు. నా పురాణం విన్నట్టు ఇప్పుడు అజామీళుడు అనేవాడు 88వ ఏట ముసలితనంలో చచ్చే ముందు నారాయణ అని కొడుకుని తలుచుకుంటే తరించలేదా? కాబట్టి మేము కూడా హాయిగా వయస్సులో ఉన్నప్పుడు సకల సుఖాలు అనుభవిస్తాం, శని ఆదివారాలు ఈవెంట్లు పెట్టుకుంటాం, ఆ ఈవెంట్లో ఫెయింట్ అయ్యేదాకా తాగుతాం, ఆ తర్వాత మా వీపు మీద బాగా పెయింట్ పడుతుంది, చివరిలో ముసలితనంలో చచ్చే ముందు రామ అనకూడదా, నారాయణ అనకూడదా, శివ అనకూడదా అన్నాడు ఆయన. చివరి క్షణంలో రామ అంటే కుదురుతుందా? అభ్యాసం లేకపోతే చివరిలో రామ కాదు రా కూడా రాదు, నోట్లోంచి రా ఉండదు మా ఉండదు. నిత్యం రామ 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 అంటే అప్పుడు మనకి చచ్చేటప్పుడు ఈ అలవాటు వల్ల, అభ్యాసం వల్ల రామనామస్మరణం నాలుగు మీదకి చెరిగి నాలుగు మీదకి చేరటం వల్ల రామ అంటాం. లేకపోతే చివరిలో చచ్చాం రోయ్ అంటాడు, చచ్చిపోతాడు. బాగా అభ్యాసం చేయాలండి, అభ్యాసం లేకపోతే భగవన్నామం నోటి వెంపడి రాదు. పాప ఒక ఆవిడ ఉండేది, నానా పాపాలు చేసి 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 మోసాలు చేసి భర్తను కూడా మూల పక్కన కూర్చోబెట్టి బోల్డ్ అంత డబ్బు సంపాదించింది, కోట్లు సంపాదించింది, పిసిరుగుట్టుతనంతో ఎవరికి రూపాయి ఇవ్వలేదు. పద్మాకర్ గారు అంతటి వారు కెనడా వచ్చి ఉపన్యాసం చెబుతుంటే కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్కి కూడా రాకుండా ఇంట్లో కూర్చొని గారెలు అమ్ముకుంది, పిజ్జాలు అమ్ముకుంది. చివరికి ఆవిడకి పోయే కాలం వచ్చింది, ముసలితనం వచ్చింది, కాలు చెయ్యి పడిపోయి అసలు ఏం మాట్లాడలేక పెరాలసిస్ వచ్చేసింది. మహాపాపాలు చేసి సంపాదించింది, ఎప్పుడు గుళ్ళుకి వెళ్ళలేదు కదా, దాంతో ఆవిడ చచ్చాక నరకానికి పోతుందని వాళ్ళ ఆయనకి బాధ కలిగింది. ఎంత చెడ్డా పెళ్ళాం, బోల్డ్ డబ్బు సంపాదించింది, ఈవిడ కూడా నరకానికి వెళ్లకుండా నారాయణ లోకానికి వెళితే బాగుండు అనిపించి కొడుకుల్ని పిలిచి, పుత్రులారా మీ అమ్మ పరమమూర్ఖురాలి, పాపిష్టి పనులు చేసి కోట్లు సంపాదించిందిరా, ఒక్క మంచి పని చేయలేదురా. కనీసం పద్మాకర్ గారు ఉపన్యాసం అన్న జీవితంలో ఒక్కసారినే వినుంటే తరించేది, వినలేదు దిక్కుమాలింది. యూట్యూబ్లో కూడా వినలేదు, ఓ లైక్ కూడా కొట్టకుండా డెద్ లైక్ కొట్టింది పైగాను. కాబట్టి దీనికి నరకం తప్పదు. కానీ సత్యముందు నారాయణ అంటే పాప విముక్తి అవుతుంది. ఆ చెవిలో, మీ అమ్మ చెవిలో నారాయణ అనండి, అప్పుడు అది నారాయణ అంటుందేమో, అంటే పాపాలు పోయి స్వర్గానికి వెడుతుందేమో అనగా కొడుకులకు కూడా తల్లి మీద జాలి కలిగి చెవి దగ్గరకు వచ్చి, అమ్మా నారాయణ అనవే, నువ్వు ఎలాగో చూస్తున్నావు, సత్యముందు నారాయణ అంటే నీకు ముక్తి వస్తుంది అన్నారట వాళ్ళు. చెవి దగ్గరకు వచ్చి నారాయణ అనమంటే మూతి పక్క వచ్చేసిందిలేండి దానికి, అందుకని సరిగ్గా స్పష్టత లేక ఏంటున్నారు అంది. అనగా నారాయణ నారాయణ అన్నారు చెవులో, చెరో చెవులోను పిల్లలు, దానికి అర్థం కల ఏమిటి అంది. అప్పుడు కూడా దానికి క్యాషా అంది. ఏది స్మాష్ అయిపోతున్నా ఇంకా క్యాషే కాదమ్మా నారాయణ అన్నారు వాళ్ళు. అబ్బే దానికి అర్థం కావడల్లా. భర్త గారు కొంచెం తెలివైన ఆయన, ఓ పని చేయండిరా, నారాయణ అనకుండా నారా అన్న సగం పుణ్యం వస్తుంది, అక్కడ గోగునార జనపనార ఉంది, ఆ నార పట్టుకొచ్చి చూపించండి, ఇదేమిటని అడగండి మీ అమ్మని, కనీసం నార అంటే పుణ్యం వస్తుంది అనగానే వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఒకడు గోగునార ఒకటి జనపనార పట్టుకొచ్చి అమ్మా ఇదేమిటి అని అడిగారు. పీచు పీచు అని చచ్చిపోయింది. వెంటనే నెక్స్ట్ జన్మలో కాళ్ళ కింద పీచు అయి పుట్టింది. కార్పెట్ వేస్తారు కదా పీచు, ఆ పీచు ఎవరనుకుంటున్నారు, ఆవిడే కాళ్ళతో కష్టం పిసా తొక్కేసి లెట్టునికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కూడా కడుక్కోకుండా తొక్కుతారే కొంతమంది, ఆ గుడ్డ ముక్కలతో తుడుచుకుని దాని మీద వేస్తారే, ఆ గుడ్డ ముక్కల వాసన భరిస్తున్న పీచు అయి పుట్టింది. కాబట్టి ఏంటంటే నిరంతరం భగవన్నామస్మరణం అనే ఒక అభ్యాసం లేకపోతే రామనామం చెయ్యలేము, నారాయణ అనలేము, నారాయణ కూడా అనలేము, అప్పుడు ఏం వస్తుందో తెలియదు. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, నాయన సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామం చెయ్యి, చచ్చేటప్పుడు రామ అనలేవు. ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ చోపరుల్ గబగబ బయట బట్టుడిక కార్యము లేదను వేళ కెంకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగడి వేళల ఆలు దుట్టముల్ లవలవలాడు వేళల తలంపగా శక్యమే రామనామము. వార్ధక్యంలో పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు కంఠమంతా శ్లేష్మంతో నిండిపోతుంది, గొంతు పూడుకుపోతుంది. అసలే ఎలాగో పోయే కాలంలో శ్లేష్మం వస్తుంది, దానితో సిగరెట్ కాల్చి కాల్చి వ్యసనాలతో ఉన్న మనిషికి కఫం పట్టేసి అని గురక వస్తుంది పాప నోట్లోంచి. అప్పుడు కంఠంలో గురక వస్తున్నప్పుడు, శ్లేష్మం నిండిపోయినప్పుడు రామ అనగలవా, అప్పుడు నోట్లోంచి రామనామం రాదు. చూసేవాళ్ళు కూడా ఇంక వీడు చచ్చిపోతాడు, ఇంట్లో చచ్చిపోతే నక్షత్రం బాగాలేకపోతే ఇల్లు పాడు చేయాలి, లేకపోతే వాళ్ళు ఉదకశాంతి చేయించాలి, వాళ్ళు అదో దండగా బయట పడుకోబెట్టండి అంటారు. కాబట్టి ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా టెంపరీ టెంట్ బయట పడుకోబెట్టేక తప్పదు. అలా చూసేవాళ్ళు బయట పెట్టండి అంటున్నప్పుడు యమకింకరులు పాశం వేసి ప్రాణం లాగుతున్నప్పుడు, యమకింకరులు వస్తారండి పోయే ముందు, ముందే వచ్చి కూర్చుంటారండి వాళ్ళు ఇంటి చుట్టూ కూర్చుంటారు. మిస్టర్ మిస్టర్ ఎక్స్ రావు, నీ పని అయిపోయింది, ఒరే ఎక్స్ ఇక మేము ఎక్స్ అయిపోయాం, నువ్వు తొందరగా రారా అంటూ ఉంటారు. వీడికి కంగారు వస్తుంది, నోట్లోంచి మాట రాదు. యమకింకరులు కనపడుతున్నారు, ఏమేవో రక్షించని పిల్లల్ని వాళ్ళని అందరినీ పిలుస్తాడు, కానీ వీడి ఎక్స్ప్రెషన్స్ ఎవరికి అర్థం కావు. కొంతమంది మంచం మీద పడుతున్నారు అంటూ ఉంటారు, ఏంటో ఉన్నారు అది యమకింకర దర్శనం అయింది వాళ్ళకి. ఆ భయం తట్టుకోలేక వాళ్ళు నరకయాతన పడతారు ఇక్కడే. అటువంటి అప్పుడు వాళ్ళు ప్రాణం లాగుతూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే నోట్లోంచి రామనామం ఎలా వస్తుంది. ఇంకా భార్య పిల్లలు గుండెలు బాదుకుని పోతున్నావా అని ఏడుస్తూ ఉంటారు. కొంతమంది నిజంగా ప్రేమతో ఏడుస్తారు, కొంతమంది దిక్కుమాలాడు వీలునామా రాయకుండా పోతున్నాడని ఏడుస్తారు. ఆ సమయములో తలంపగ శక్యమే రామనామమున్, రామనామం నువ్వు చెయ్యలేవు. ఆ స్థితి రాకుండానే నిరంతరం తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా పడుకున్నా రామనామస్మరణం చెయ్యి, అభ్యాసం చెయ్యి, దానివల్ల ఈ జన్మలోనే తరిస్తావు అని ఎప్పుడో మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి వావిలికొండ సుబ్బారావు గారు చెప్పారు. పెద్దలందరూ ఇలాగే చెప్పారు, నిత్యం మీరంతా అలాగే రామనామస్మరణం చెయ్యండి, హనుమాన్ చాలీస పారాయణ చెయ్యండి, మీ అదృష్టం కార్యసిద్ధి హనుమంతుని మందిరం సాక్షాత్తు దత్తాత్రేయుడు, ప్రత్యక్ష దత్తాత్రేయుడు స్వామివారు, గణపతి సచ్చిదానంద స్వామివారు ప్రతిష్ఠించారంటే అది మన అదృష్టం. ఇక్కడే స్వామిని మీరు రోజు దర్శనం చేసుకోవచ్చు, ఆయన అనుగ్రహం పొందుదురుగాక. చక్కగా నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్లందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాను. స్వామీజీ ఇక్కడికి వస్తున్నప్పుడే చెప్పారు, కెనడా కూడా ఒక్కసారి వెళ్ళండి అని. ఎప్పుడు 2019లో అన్నారు, ఏదో ఒక సమయంలో వెళ్ళామని. తర్వాత 2020-21లో కోవిడ్ వల్ల నేను అయిపోయాను. లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ 10 రోజులే అటు నుంచి అటు వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ అనేక శుభములు కలుగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. హరి ఓం తత్సత్.